नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महद्भ्यो गुरुभ्यो नमः। అస్మత్ కులగురువులైనటువంటి కౌశికుల వారికి నమస్కరిస్తూ, మహనీయులు మహర్షులు తత్వవేత్తలు ఎందరి గురించో మనం వింటూ ఉన్నాం, వారి వాక్యాలు ఆస్వాదిస్తున్నాం, వారి పాఠ్యాంశాలు నేర్చుకుంటున్నాం, వారి బోధను మనం బోధింపబడుతున్నాం. మహనీయులు వ్యాస వశిష్ట వాల్మీక శంకర రామానుజ మధ్వ మహానుభావులు ఎందరో ఈ భూమిపై సంచరించారు, ఇప్పటికీ ఉన్నారు. మనలాంటి సాధకులకి వారు సహకరిస్తూ ఉంటారు. వి ఎక్స్పీరియన్స్ దెమ్ విత్ అవర్ డివైన్ విజన్. వారి యొక్క వాక్యంలో తన్మయమైనప్పుడు వారి స్పర్శ అనుభవిస్తాం. అప్పుడు మహనీయుల యొక్క డివైన్ అపీరెన్స్ ప్రాప్తిస్తున్నప్పుడు వారికి మీరు గొప్పవారు అని కూడా అనుభూతి కాదు. గొప్పవాళ్ళను కొత్తగా గొప్పవాళ్ళని ఏమంటామండి? అందుకని నమస్కరించి వారి పాదాలు స్పృశించగలగడమే ఒకటే. వారి యొక్క కరస్పర్శ భావనా స్పర్శే చెప్పేవాడి వినేవాడి పక్కన స్పర్శ రూపంగా ఆశీర్వాద రూపంగా వేయించేసి ఉన్నది. మహనీయులు ఇప్పుడు వాళ్ళకి మనం బిడ్డలం కాబట్టి అనునిత్యంగా ఆశీర్వదిస్తుంటారు. దీనికి మతాలు లేవు, కులాలు లేవు. జీసస్ యొక్క వాక్యాలు అప్పుడప్పుడు మన చెవుల్లో వినపడుతూ ఉంటాయి. ఇప్పుడో బైబుల్ చదువుతున్నప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్, ఆ ఎగ్జాంపుల్స్ ఒకసారి కళ్ళు మూసి అలా నడుస్తూ ఉంటే ఎక్కడో ఒక విజన్లోకి వచ్చి అవన్నీ వస్తూ ఉంటాయి. అది వారి స్పర్శ. సాధకులందరికీ మహనీయుల యొక్క ఆ సామీప్యత అత్యంత దైనందికంగా అనుభవం అవుతూనే ఉంటుంది. అది దట్ ఈస్ నాట్ ఫిజికల్ స్టేట్. ఫిజికల్ స్టేట్ విజన్ లో అనేక లోపాలు ఉంటాయి. ఇది సాంసారిక దృష్టి మాత్రమే. డివైన్ అపీరెన్స్ ఆదిశంకరుల వారు వారు విరచించినటువంటి బ్రహ్మ నామావళి మాల ఈరోజు ఉపాసన చేద్దాం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్ర భాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. స్వామి శంకరాచార్యులు వారు నేను ఎవరు అనే దాని గురించి ప్రవచనం చేశారు. ఈ నేను అనేది ప్రతి ఒక్కరి నేనుగా గమనించవలసిందని శ్రోతలందరికీ నా సార్. దీన్ని బ్రహ్మనామావళి మాల అంటారు. మాల అంటే పూదండ అని అర్థం. పరబ్రహ్మమునకు పూలదండ వేశారు స్వామి శంకరాచార్యులు వారు. ఎలా వేశారు చూడండి. సకృత్ శ్రవణ మాత్రేణ బ్రహ్మ జ్ఞానం యతో భవేత్ బ్రహ్మ జ్ఞానావళి మాల సర్వేషాం మోక్ష సిద్ధయే. అసంగోహం 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 పునః పునః. ఇట్ ఇస్ ఆల్ దిస్ బిలాంగ్స్ టు మీ నార్ ఐ బిలాంగ్ టు దిస్ ఐ ఆమ్ ఆల్వేస్ అవే అండ్ బియాండ్ ఐ హవ్ నో సంగం ఐ హవ్ నో అటాచ్మెంట్ నథింగ్ ఈజ్ అటాచ్డ్ టు మీ ఐ ఆమ్ నాట్ అటాచ్డ్ టు ఎనీథింగ్. ఈ దృశ్యాన్ని చూసి అంటున్నారు అసంగోహం 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 పునః పునః సచ్చిదానంద రూపోహం అహమేవ అహమవ్యయ. ఈ నేనే అనంతమైనటువంటి నేను స్వరూపుని, అవ్యయమైనటువంటి నేను స్వరూపుని. నిత్య శుద్ధ విముక్తోహం నిరాకారోహమవ్యయ భూమానంద స్వరూపోహం అహమేవ అహమవ్యయ. నిత్యోహం నిరవద్యోహం నిరాకారోహమచ్యుత పరమానంద రూపోహం అహమేవాహమవ్యయ శుద్ధ చైతన్య రూపోహం ఆత్మారామోహమేవ అఖండానంద రూపోహం. ಅಹಂ ಅಹಮೇವಾಹಮವ್ಯಯ ಪ್ರತ್ಯಕ್ಚೈತನ್ಯ ರೂಪೋಹಂ ಶಾಂತೋಹಂ ಪ್ರಕೃತೇ ಪರಃ ಶಾಶ್ವತ ಆನಂದ ರೂಪೋಹಂ ಅಹಮೇವ ಅಹಮವ್ಯಯ ತತ್ವಾತೀತ ಪರಾತ್ಮಾಹಂ ಮಧ್ಯಾತೀತ ಪರಶಿವ ಮಾಯಾತೀತ ಪರಂ ಜ್ಯೋತಿ ಅಹಮೇವಾಹಮವ್ಯಯ ನಾನಾರೂಪ ವ್ಯತೀತೋಹಂ ಇದಾಕಾರೋಹವಚ್ಯುತ ಸುಖರೂಪ ಸ್ವರೂಪೋಹಂ ಅಹಮೇವಾಹಮವ್ಯಯ ಮಾಯಾ ತತ್ಕಾರ್ಯ ದೇಹಾದಿ ಮಮ ನಾಶ್ಚೇವ ಸರ್ವದಾ. ಮಾಯಾ, దానికి సంబంధించిన దేహములు ఇవన్నీ నాకు ఎప్పుడూ లేవు, ఇది వరకు లేవు, దేహం వచ్చినప్పుడు లేవు, దేహం పోయిన తర్వాత లేవు. మాయా తత్కార్య దేహ ఆది మమ నాస్త్యేవ సర్వదా స్వప్రకాశైక రూపోహం అహమేవాహమవ్యయ గుణత్రయ వ్యతీతోహం బ్రహ్మాదీనాం చ సాక్ష్యహం అనంతానంత రూపోహం అహమేవాహమవ్యయ అంతర్యామి స్వరూపోహం. నా చేత చూడబడే సర్వము యొక్క అంతర్యామిని నేనేనయ్యా. కూటస్థ సర్వగోస్మ్యహం పరమాత్మ స్వరూపోహం అహమేవాహమవ్యయ. ఈవెన్ దో ఐ ఆమ్ యాక్టింగ్, ఐ ఆమ్ ది విట్నెస్ టు ద రోల్ ఐ ఆమ్ ప్లేయింగ్, సో ఐ ఆమ్ ది యాక్టర్. ఐ ఆమ్ దేర్ ప్రయర్ టు కమెన్స్మెంట్ ఆఫ్ యాక్షన్, డ్యూరింగ్ ది యాక్షన్ అండ్ ఆఫ్టర్ ది రోల్ ఈజ్ ఓవర్ ఆన్ ద స్టేజ్. పరమాత్మ స్వరూపోహం, అటువంటి తత్వాన్ని పరమాత్మ అన్నారు. అటువంటి పరమాత్మ స్వరూపం నాకు నేను. పరమాత్మ స్వరూపోహం అహమేవాహమవ్యయ నిష్కళోహం నిష్క్రియోహం సర్వాత్మజ్య సనాతన అపరోక్ష స్వరూపోహం అహమేవాహమవ్యయ ద్వంద్వాది సాక్షి రూపోహం అచలోహం సనాతన సర్వసాక్షి స్వరూపోహం అహమేవాహమవ్యయ ప్రజ్ఞాన ఘన ఏవాహం విజ్ఞాన ఘన ఏవ చ అకర్తాహం అభోక్తాహం అహమేవాహమవ్యయ నిరాధార స్వరూపోహం సర్వాధారోహమేవ చ. నేను నిరాధార స్వరూపుడి, నేను దేనిపై ఆధారపడవలసిన ఉండేటువంటి స్వరూపం కాదు నాది, సర్వము నాపై ఆధారపడడం అది. నిరాధార స్వరూపోహం సర్వాధారోహమే. దుఃఖం వచ్చినప్పుడు ఓ దుఃఖమా, యు ఆర్ డిపెండెంట్ ఆన్ మీ అనాలి, కానీ నేను దుఃఖితుని అవుతున్నాను అనకూడదండి. నిరాధార స్వరూపోహం సర్వాధారోహమేవ చ ఆప్త కామ స్వరూపోహం అహమేవాహమవ్యయ తాపత్రయ వినిర్ముక్తో దేహత్రయ విలక్షణ అవస్థాత్రయ సాక్షాస్మి అహమేవాహమవ్యయ అహమేవాహమవ్యయ దృగ్దృశ్యే ద్వౌ పదార్థే సహ పరస్పర విలక్షణ. చూచువాడు చూడబడినది అవి రెండున్నాయి, అవి ఒకదానికి పరస్పరంగా విలక్షణమై ఉన్నాయి. దృగ్దృశ్యే ద్వౌ పదార్థే సహ పరస్పర విలక్షణ దృగ్ బ్రహ్మ దృశ్యమాయేతి సర్వ వేదాంత డిండిమ. ఈ దృక్యే బ్రహ్మము, దృశ్యం మాయ కల్పన ఊహ, అహం సాక్షీతి యో విద్యాత్ వివిచ్ఛైవం పునః పునః సయేవ ముక్తః సో విద్వాన్ ఇతి వేదాంత డిండిమః ఘటకుద్యాదికం సర్వం మృత్తికా మాత్రమేవ చ. కొండ, కొండ మూట అంతా మట్టే, కొండ పెంకు అన్ని మట్టే కదా. ఘటకుద్యాదికం సర్వం మృత్తికా మాత్రమేవ చ తద్వత్ బ్రహ్మ జగత్ సర్వం ఇతి వేదాంత డిండిమః. ఈ జగత్ సర్వము పరబ్రహ్మమే. బ్రహ్మ సత్యం జగత్ మిథ్యా జీవో బ్రహ్మైవ నాపరః అనేన వేద్యం సత్శాస్త్రం ఇతి వేదాంత డిండిమః. అంతర్జ్యోతి బహిర్జ్యోతి ప్రత్యగ్జ్యోతి పరాపరః జ్యోతిర్జ్యోతి స్వయం జ్యోతి ఆత్మజ్యోతి శివోస్మ్యహం శివోస్మ్యహం శివోస్మ్యహం. इति श्री परमहंस परिव्राजिकाचार्य श्रीमत् शंकराचार्य विरचित ब्रह्म ज्ञान नामावली स्तोत्रम्। करुणाकटाक्षवीक्षणार्थम् लोककल्याणार्थम् आदिशंकर पादारविन्दार्पणमस्तु। मम आनंद चैतन्य स्वरूपलारा, ब्रह्मानंद स्वरूपलारा, केवल ज्ञान चित् स्वरूपलारा, మీ అందరికీ మరొకసారి నమస్కరిస్తూ, మరల మరల నమస్కరిస్తూ, ఇప్పుడు మనం ఈ ఆకాశవాఖ్యాయిక తర్వాత కొన్ని విషయాలు ప్రతిపాదించడం జరుగుతోంది కదా, వింటున్నాం మనం. ఈ యోగ వాసిష్టంలో కథలు ఉంటాయి, కానీ కథల ముందు కొంత చర్చ ఉంటుంది, కథల మధ్యలో ఒక్కొక్కసారి చర్చ ఉంటుంది, కథ తర్వాత ఒక చర్చ ఉంటుంది, కథ తర్వాత చర్చ ఒక్కొక్కసారి చాలా లాంగ్ కూడా వింటూ ఉంటుంది. మధ్య మధ్యలో అనిపిస్తుంటుంది అయ్యా కథలాగలేదేనండి, బట్ మెయిన్ ఏంటంటేనండి, ఒక మందు తీసుకుంటున్నప్పుడు సీసా ముఖ్యమా, మందులోని సీసాలోని మందు యొక్క లక్షణాలు ముఖ్యమా? మందు యొక్క లక్షణాలు కదా మనకు జబ్బును తొలగించేది, అంతేకాని సీసా కాదు. కథారూపంగా చెప్తే చెప్పవచ్చు కాక, కానీ కథ ఎలాగే చెప్పలేదే అని ఒక తత్వ విచారణను మనం తిరస్కరించకూడదు. మహనీయులు ఏ పద్ధతిలో చెప్పారో మనం ఆ పద్ధతిలో వింటూ ఉండాలి. ఇక ఒక్కొక్కసారి చెప్పేటప్పుడు నేను ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయలేకపోవచ్చు. మై బిలవెడ్ లిజనర్స్ విల్ కైండ్లీ బేర్ విత్ మీ, అది నా ప్రెజెంటేషన్ యొక్క లోపమే, కానీ విషయం ఎంతో ఇంట్రెస్టింగ్ గా చెప్పవచ్చు. బహుశా ఇంకొకళ్ళు చెప్తుంటే ఇదే విషయాన్ని చాలా ఇంట్రెస్టింగ్ గా చెప్తూ ఉండవచ్చు కూడా, అటు కథా విషయాన్ని ఇక విచారణ సాహిత్యాన్ని కూడా. రెండు ఉభయము మనకు ముఖ్యమే. ముఖ్యంగా కథలో బాణీయులు కొంతమంది మన ముందు సాక్షాత్కరిస్తూ ఉంటారు, వారి యొక్క ఆలోచనలు విధానాలు మనకి కొంచెం కన్వీనియంట్ గా ఉంటూ ఉంటాయి. కథ కాకుండా విచారణ రూపంలో చెప్పేది కూడా వశిష్ఠ రామచంద్ర మధ్యలో జరుగుతోంది కాబట్టి చక్కగా దాన్ని ఆస్వాదించండి అని మరొకసారి మనవి చేస్తూ ఇప్పుడు మనం ముందుకు వెళ్దాం. ఓ రామచంద్ర, పరమాత్మ సత్తా అనేది ఒకటి ఉందయ్యా. పరమాత్మ సత్తా అనగా ఏంటి? పరం అంటే ఆవలు ఉన్నది, ఆ పరం ఆత్మ దేనికి ఆవలు ఉన్నది? ఈ అనుభవించబడే దానికి అంతటికీ ఆవల, అనుభవించువాడు అన్న వారికి కూడా సాక్షిగా ఉన్నది. నేను అని అనుకుంటున్నాను కదండి, నేను తిన్నాను, తాగాను, ఆలోచించాను, మాట్లాడుతున్నాను, ఈ నేను అనే భావన తర్వాత మిగతా వ్యవహారాలన్నీ వస్తున్నాయి. ఈ నేను అనే దానికన్నా ముందే నేను అని అనుకోగలిగినటువంటి ఒక మహత్తర తత్వం ఉండి ఉండాలి కదా. ఆ మహత్తర తత్వం నేను కూడా కన్నా కూడా మునుముందే ఉన్నది, నేను అనే భావన కన్నా మునుముందే ఉన్నది. నేను లేకపోవచ్చు కానీ అది ఉన్నది, కానీ నేను లేకపోతే ఆ నేను అనుకునేది ఉన్నదని మనకు ఎలా సాక్ష్యం? గాఢంగంలో నేను లేదు, కానీ ఎవరైనా వచ్చి నిద్ర లేపగానే నేనుతో సహా లేచి కూర్చున్నాం. అంటే ఒకనొక తత్వం నేనును నిద్ర లేపుతూ పనిచేయిస్తోంది. ఆ నేను పనిచేయించేటువంటి తత్వం ఏదైతే ఉందో అది పరమాత్మ, పరతత్వం. దాన్ని పరమాత్మ సత్తా అని కాసేపు మనం అనుకుందాం. అది నామరూపాలకి కూడా అతీతమైనటువంటి ఆ తత్వాన్ని మనం పరమాత్మ సత్తా అని అనుకున్నాం. ద అబ్సల్యూట్ సెల్ఫ్ స్టాండ్స్ ఆర్ ప్రయర్ టు ది బిగినింగ్ ఆఫ్ ది సెన్స్ ఆఫ్ ఐ, ద విట్నెస్ టు ది సెన్స్ ఆఫ్ ఐ. దాన్ని పరతత్వము అన్నారు, పరమాత్మ అన్నారు, దానిని బ్రహ్మము అన్నాం. కాబట్టి ఏ పేరు చెప్పినా ఒకటే అర్థం, ఆ అర్థంతో ఆ జార్గాన్ ఆ వర్డ్ ని అర్థం చేసుకుంటూ దయచేసి వినమని శ్రోతలకు మనవి చేస్తూ ఇప్పుడు చూడండి. స్వామి చెప్తున్నారు వశిష్ఠ మహర్షి, ఓ రామచంద్ర, ఆ పరమాత్మ సత్తా ఉన్నదయ్యా, ఆ పరమాత్మ సత్తా నామరూపాలు లేవు, అది తెలుసుకునేదానికన్నా మునుముందే ఉంది. సర్వము తెలుసుకునేది, అది తెలుసుకోవడం అనేది దాని నుంచి బయలువెళ్తోంది. తెలుసుకోవడం తర్వాత కదా జగత్తులు ఉన్నాయి. ఆ పరతత్వానికి, పరమాత్మ తత్వానికి స్వభావ సిద్ధంగా ఒకనక చమత్కారం ఉందయ్యా. స్వాభావికం, దాని యొక్క స్వాభావికం ఏంటంటే సత్, అంటే దాని నుంచి ఒకనక ఒక నిశ్చల జలంలోంచి చెంచల ఒక తరంగం బయలుదేరినట్టుగా అనొచ్చు, లేక స్వభావ సిద్ధమే అయి ఉండి పుడుతున్నది. ఏంటిది? సత్. అంటే సత్ అంటే ఉనికి, నేను ఉన్నాను అన్నటువంటి సెన్స్ అండి వేదాంత శాస్త్రంలో సత్ అంటారు. నేను తెలుసుకుంటున్నాను అనడానికి చిత్ అంటారు. ఏది తెలుసుకుంటాను, ఎందుకు ఉన్నాను, ఇట్స్ మై ప్లెజర్. ఏది తెలుసుకుంటాను, వాట్ ఎవర్ మై ఈజ్ మై ప్లెజర్. సో ఏది నాకు ఆనందమో అది నిర్వర్తించేది కాబట్టి అది ఆనందము అన్నారు. ఈ విధంగా సత్, చిత్, ఆనందము, అకార ఉకార పకారాలు, ఓంకారం అని వేదం చెప్పింది. అటువంటి ఆత్మసత్తా ఉన్నదయ్యా. ప్రతి జీవుడు ఆ ఆత్మసత్తా ఏ స్వరూపముగా కలిగి ఉన్నాడు, బోత్ లిజనర్ అండ్ టెలర్, చెప్పేవాడు వినేవాడు, అలాగే పిపీలికాది బ్రహ్మ పరియంత్రం, తెలిసినవాడు తెలియనివాడు, జంతువులు కుక్కలు మేకలు అని కూడా, వాటన్నిటి యొక్క స్వరూపం ఏంటి, వాస్తవ స్వరూపం, సహజ స్వరూపం, దాన్ని ఆత్మసత్త. ఆత్మసత్తకు సత్, చిత్ అనేవి స్వభావం అయ్యా. అంటే దానికి ఏర్పడినటువంటి ఈ సత్, చిత్ అని స్వభావ సత్త అంటారు. ఆత్మసత్త స్వాభావికంగా సత్, చిత్ కలిగి ఉన్నది. ఆ చిత్తనే విత్ అని కూడా అంటారు. విత్ అంటే తెలుసుకున్నది, విత్. అందుకని దీన్ని టెక్నికల్ గా ఆత్మసత్తాకు సద్విత్, చిత్ సత్తా అంటే ఎరుక, తెలుసుకోవటము అనేది స్వభావ స్థితం. ఉనికి ఉన్నవాడే కదండి తెలుసుకునేవాడు, లేనివాడు ఎలా తెలుసుకుంటాడు? సోపరి సోన్సో ఈజ్ నాట్ దేర్ బట్ ఈజ్ నోయింగ్ అనలేం కదా. ఉన్నవాడే తెలుసుకోగలడు. సో ఉనికి ఉన్నవాడే తెలుసుకోగలడు. ఈ ఉనికి, ఈ ఎరుక అన్నవి ఆత్మసత్తా యొక్క స్వభావాలయ్యా. ఇప్పుడు మనం ఈ ఆత్మసత్తా గురించి, దాని స్వభావం గురించి ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఈ జగత్ లేక ఈ విశ్వము యొక్క వాస్తవంగా ఏమై ఉన్నది అన్నది చెప్పడానికి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. మనం ఈ వివరణ చేసుకుంటున్నాం. ఈ నిర్విషయము, అఖండము, నిత్యానందము, పరము ఆవలవుతుంది అనేటువంటి ఆత్మసత్తా అనంత చిన్మయం. అనంత చిన్మయం అంటే ఏంటండి? దానికి అనంత చిన్మయం అని ఒక ఎడ్జెక్టివ్ చెప్పింది, చెప్పారు వేదాంత శాస్త్ర మహనీయులు. సైంటిస్ట్ ఒక కాన్సెప్ట్ ఒక నేమ్ ఇస్తాడు, రామన్ ఇఫెక్ట్, ఒకదానికి ఒక పేరు ఇచ్చాడు. అలా సృష్టిలో పేర్లన్నీ ఆ విధంగానే వచ్చాయి. ఇప్పుడు ఈ ఆత్మసత్తాకు, ద అబ్సల్యూట్ సెల్ఫ్ కు, అనంత చిన్మయం అంటే ఏంటి? అదంతా దాని నిండా ఏమున్నదంటే ఎరుక అనేటువంటి ఒక రసం నిండి ఉన్నది. ఇట్ కెన్ నో ఎనీథింగ్, చిన్మయం. అది నిర్విషయం అయినప్పటికీ విషయాలు తెలుసుకోగలదు. అంతేకాదు అనంత ప్రకాశ రూపకం అంటే అన్నిటినీ ప్రకాశింపజేయడం, అంటే ఏదైనా తెలియబడటం అనేది ప్రకాశం అండి. ఏదైనా అక్కడ అందమైన వస్తువు ఉందండి, అది అందమైన వస్తువు అది తెలుసుకున్నప్పుడు కదా దానికి అందం ఉన్నట్టు. ఎవడై అసలు తెలుసుకునేవాడు లేదండి, బట్ అందమైన వస్తువు ఉందంటే ఏం ప్రయోజనం? అంటే ఆత్మకు అనంత చిన్మయం, అనంత ప్రకాశ రూపకం అని చెప్తారు. ఇప్పుడు సత్, చిత్ ఆ ఆత్మ యొక్క స్వభావం అయ్యా. బంగారానికి బంగారపు రంగు ఏ విధంగా స్వభావసిద్ధమో, ఆత్మకు సత్, చిత్ అనేది స్వభావసిద్ధం. ఇట్ ఈజ్ న్యాచురల్లీ అలాంగ్ విత్ ఇట్. ఏ విధంగా అయితే దేహానికి ఒక ఆకారం అనే స్వభావ సిద్ధం, దేహం ఉంది కదండి ఆకారం లేదండి అనం కదా, దేహానికి ఆకారం స్వభావ సిద్ధం. ఇట్ ఈజ్ న్యాచురల్ ఆస్పెక్ట్ దట్ వన్ థింగ్ ప్రొసెసెస్. ఈ ఆత్మ యొక్క స్వభావ సిద్ధంలో సత్, చిత్ స్వభావ సిద్ధం. అది ఎక్కడుంటే అక్కడ సత్ ఉంటుంది, చిత్ ఉంటుంది అన్నమాట. ఈ కనపడే విశ్వం ఉంది చూచావు, ఈ విశ్వము కూడా ఆత్మ యొక్క స్వాభావిక సత్తయేనయా. ఏ విధంగా సత్ ఒక స్వాభావిక విశేషమో, ఆత్మసత్తకు విత్ అంటే సత్, సత్త విత్ సత్త, ఈ జగత్ సత్త, ఈ విశ్వము ఆత్మసత్త యొక్క ఒక స్వాభావిక విశేషమే. అంటే ఆత్మ ఎక్కడుంటే విశ్వం అక్కడ ఉంటుంది. నేను ఎక్కడుంటే నాకు సంబంధించిన గుణాలు, క్వాలిఫికేషన్స్, లేకపోతే ఈయన బ్యాంక్ ఆఫీసర్ అన్నట్టుదో అక్కడ ఉండనే ఉంటుంది. కాబట్టి
ఎలా ఉంటుందో అదే విధంగా ఆత్మ ఉన్న చోట స విత్ సంవిత్ అంటారు. సంవిత్ అంటారు టెక్నికల్ గా మనం ఈ సంవిత్ అనే వర్డ్ చాలా సార్లు యూజ్ చేయబోతున్నాం. ఆత్మ యొక్క ఒక స్వాభావికమైన లక్షణం సత్ చిత్. సత్ విత్ విత్ అంటే ఎరుక. అంటే ఆత్మ ఉన్న చోట ఏముంటుంది? ఉనికి ఉంటుంది. సత్ ఎరుక ఉంటుంది. ఈ రెండు కలిపితే సత్ సంవిత్ అంటారు. దానికి ఆత్మకు ఎప్పుడైతే ఉనికి ఎరుక అనే లక్షణాలు కలుపుకుని మాట్లాడుతున్నామో దాన్ని సంవిత్ అంటారు. సంవిత్ ఆత్మ ఆత్మ ఆత్మనే గురించి మనం మాట్లాడుతున్నాం. ఈ ఉనికి ఎరుక సత్ విత్ ఏ విధంగా స్వభావ సిద్ధమో ఆత్మకు ఆత్మసత్తకు ఈ విశ్వసత్త కూడా విశ్వము లేక దృశ్యము లేక జగత్ అనేది కూడా స్వాభావిక సత్తా అయినయా. ఎట్లానంటే గాఢ నిద్రలో ఉన్నవాడు స్వప్నంలోకి వచ్చాడు. స్వప్నం అనేది ఆ నిద్రలో ఉన్నవాడి యొక్క లక్షణమే అయి ఉన్నట్లు ఆత్మ యొక్క లక్షణమే ఈ విషయం. ఆ ఆత్మ ఎందు ఆత్మ మహాసాగరమునందు ఒక తరంగంలాగా, తరంగం జలమే, జలం యొక్క ఒక ప్రదర్శనం అంతే. అలాగే పరమాత్మ అహం అనేటువంటి ఒక భావన తరంగం పరమాత్మ ఎందు ప్రత్యక్షం అవుతుంది. అది కూడా పరమాత్మ యొక్క స్వభావ సత్తనే. పరమాత్మ సత్తా ఎక్కడుంటుందో అహం అనేది ఉంటుంది. ఈ అహం అనే దానికి అంటే నేను నా యొక్క ఒక రూపమే అహం. అహం ఉన్న చోట, అహం అనేటువంటి కాన్సెప్ట్ ఉన్న చోట ఈ లౌకికమైనటువంటి అహంకారం లాగా అర్థం చేసుకోకండి. నేను అనే సెన్స్ కళ్ళు మూసుకుని అనుకోండి ఒకసారి. నేను అనుకోండి అంటే నేను అనే అనే భావన చేసేది ఉంది. నేను అనుకోవడానికి రెండు కావాలి. ఒకటి భావన కావాలి, జ్ఞానం కావాలి. జ్ఞానాన్ని ఏమన్నాం? విత్ అన్నాం, అర్చిత్ అన్నాం. రెండు ఒకటే అర్థం అండి. భావము నుంచి భావన వస్తుంది, ఊరికి భావం వస్తుంది. అంటే అహంకి స్వభావ సిద్ధంగా భావము జ్ఞానము ఉంటుంది. పరమాత్మ సత్త ఉన్న చోట అహం సత్త ఉంటుంది. అహం సత్త ఉన్న చోట స్వభావ సిద్ధంగా భావము జ్ఞానము ఇరుడు ఉంది. భావన చేయటం జ్ఞానం. నేను అనుకునే చోట ఏముంది? నేను అనే భావన ఉంది, నేను అనే నాలెడ్జ్ ఉంది. ఇరుడు ఉన్నాయి కదా, జ్ఞానము విత్ అంటారు. సో నే పరమాత్మ ప్లస్ అహం, అహం ఉన్న చోట భావము జ్ఞానము కలిపి సంవిత్ అంటారు. అటువంటి జ్ఞానము అనేటువంటి ఒక ప్రాపర్టీ అనమాట, వస్తువు యొక్క ప్రాపర్టీ లాగా మనం అనుకుంటాం చూడండి, ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ అనుకుంటామే. అలాగే ఆత్మ యొక్క పరమాత్మ యొక్క పరమాత్మ సత్తా యొక్క ప్రాపర్టీస్ ఏంటంటే సత్ చిత్. ఆ సత్ చిత్ యొక్క ఒకనొక ప్రభావం చేత అహం కూడా దాని యొక్క ప్రాపర్టీ. ఆ అహం లో భావన జ్ఞానం, ఆ జ్ఞాన సంస్కార పరంపరలు ఉంటాయి. అంటే అనేక తెలుసుకోగలదు. తెలుసుకోవడం అనే దానిలోంచి ఎన్ని తెలుసుకోగలం? తెలుసుకోవడం అనేది ఒక ఇన్స్ట్రుమెంట్. స్కూటర్ ఉంది, స్కూటర్ లో ఎక్కడెక్కడ తిరగలమండి అని కంపెనీ వాళ్ళని అడిగామనుకో, అయ్యా మీ దగ్గర స్కూటర్ కొంటాం ఎక్కడెక్కడ తిరగలమండి అంటే, నాయన నువ్వు స్కూటర్ కొన్న తర్వాత నీకు ఎక్కడ ఇష్టం అయితే అక్కడికి వెళ్ళగలవు. ఎక్కడికి వెళ్ళగలవు అంటే నేను కొన్ని డెఫినేషన్లు ఇవ్వనా? అలాగే జ్ఞానము అన్న తర్వాత ఈ తెలుసుకోవడం, ఈ తెలుసుకోవడం అనేది ఏం తెలుసుకుంటావు అనేది తర్వాత వస్తుంది. తెలుసుకోవడం అనేది ఈ పరమాత్మ సత్త యొక్క స్వాభావికమైనటువంటి సచ్చిత్ అహం యొక్క పరంపర అన్నమాట జ్ఞానం. ఆ జ్ఞాన సంస్కార పరంపరలు ఉంటాయి. అంటే జ్ఞానం ద్వారా అనేక విషయాలు తెలియజేస్తాయి. ఈ తెలుసుకోవడం, తెలుసుకోవటం అహం అంటే ఏంటి? తెలుసుకునివాడు. సో పరమాత్మ తెలుసుకునివాడు. ఇప్పుడు తెలుసుకునేటువంటి నాలెడ్జ్ ఫ్యాక్టర్స్ జ్ఞాన సంస్కార పరంపరలు అంటారు. దాని నుంచి ఏమొస్తుంది? రెండు వస్తున్నాయిటండి. తెలుసుకునివాడు ద నోయర్, తెలియబడునది దట్ బీయింగ్ నోన్ అనే రెండు వస్తున్నాయి. ఈ తెలుసుకునివాడు తెలియబడునది ఈ రెండు కూడా పరమాత్మ సత్త యొక్క ప్రాపర్టీసే. ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ లాగా ఒక ఐరన్కి ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ అనేది చెప్పుకుంటుంటాం కదండి, కెమికల్ గాను ఫిజికల్ గాను మాట్లాడుకుంటుంటాం కదా. అలాగే పరమాత్మ సత్త యొక్క ప్రతి వాడు పరమాత్మ సత్తా స్వరూపే. ఆ పరమాత్మ సత్తా ఉన్న చోట ఏముంటుంది? నోయర్ దట్ బీయింగ్ నోన్, తెలుసుకున్నవాడు తెలియబడుతుంది. చూడండి స్వప్నం అనుకున్నాడు ఒక ఆయన, కళ వచ్చింది. ఈ కళలో ఎవరున్నారు? కళ తెలుసుకొనివాడు, కళగా తెలియబడినది. ఈ రెండు ఉన్నట్టే ఈ పరమాత్మ సత్తాకు కూడా తెలుసుకున్నవాడు తెలియబడినది, ఈ రెండు ఉంటాయి. ఈ తెలుసుకున్నది అనేది జీవసత్తా, జీవుడు అని మనం అంటుంటాం జీవసత్తా. సో ఆత్మసత్తా యొక్క స్వభావమే, స్వభావ సత్తాలో జీవసత్తా ఉంది, తెలుసుకున్నవాడు ఉన్నాడు. అంతేకాదు దృశ్య సత్తా, తెలియబడినది కూడా ఉన్నది. తెలుసుకున్న ఆయన్ని సంవిత్ అంటారండి టెక్నికల్ గా, మనం ఈ వర్డ్స్ ఈ గ్రంథంలో వాడబోతున్నాం కాబట్టి. సంవిత్ అంటే తెలుసుకున్నవాడు, ఆత్మ తెలుసుకున్నవాడు అన్న రూపాన్ని పొందినప్పుడు దాన్ని సంవిత్ అంటారు. తెలియబడేది ఆత్మ సంవేద్యము అంటారు, సంవిత్ సంవేద్యము, తెలుసుకున్నవాడు తెలియబడినది. సో పరమాత్మ సత్తా ఉన్న చోట పరమాత్మకు అభిన్నంగా తెలుసుకున్నవాడు తెలుసుకున్నది స్వభావ సిద్ధంగా ఉంటుంది. ఈ తెలుసుకున్న దానిని మనం ఏమంటాం? విశ్వము అన్నాం. ఈ జీవ తెలుసుకున్నవాడుని జీవసత్తా అన్నాం. సో పరమాత్మ సత్తా జీవసత్తా కలిగి ఉన్నది. అయితే మరి ఈ జగత్ ఎక్కడి నుంచి ఏర్పడుతోంది? ఈ జీవుడు పరమాత్మ సత్తా స్వరూపుడే, మరియు జీవసత్తా స్వరూపుడు కూడా. పరమాత్మ సత్తా ఎప్పుడు అప్రమేయము, దుఃఖరహితము, పరమానందము. రామచంద్రమూర్తి అన్నారు స్వామి ఒక నిమిషం ఆగండి. ఇప్పుడు ఈ జీవుడు స్వతహాగా పరమాత్మ సత్తా స్వరూపుడేనా? దేర్ ఇస్ నో డౌట్, పరమాత్మ సత్తా స్వరూపుడేనే. అప్రమేయ నిత్య ఆనంద సచ్చిత్ ఆనంద స్వరూపుడయా? మరి సచ్చిదానంద స్వరూపుడైనప్పుడు బంధం వస్తోంది, దుఃఖం అనుభవిస్తున్నాడు. ఇది ఎక్కడి నుంచి వస్తోంది? మహర్షి చెప్తున్నారు ఆయన. ఇప్పుడు పరమాత్మ సత్తా ఏం చేస్తోంది? తెలుసుకునివాడు అన్నటువంటి తత్వంలోంచి తెలియబడున్నది చూడటం ప్రారంభించింది, ఆస్వాదించడం ప్రారంభించింది, ఎక్స్పీరియన్స్ చేయటం ప్రారంభించింది. సో ఆత్మసత్తా నుంచి, ది అబ్సల్యూట్ సెల్ఫ్ నుంచి ఎక్స్పీరియన్సర్ ఎక్స్పీరియన్సెస్, ఎక్స్పీరియన్సర్ నేనో సంవిత్ అన్నాం, ఎక్స్పీరియన్సెస్ ని సంవేద్యం అన్నాం. ఇప్పుడు ఎక్స్పీరియన్సర్ క్రియేట్ చేసుకున్నారు ఎవరు? పరమాత్మ స్వరూపుడైన నీవు ఎక్స్పీరియన్సర్ జీవసత్తాన్ని కల్పించుకున్నావు అనమాట, అది ఈ దృశ్యసత్తాన్ని అనుభవిస్తాను. ఇప్పుడు జీవసత్తా అనుభవిస్తున్నటువంటి సందర్భంలో పరమాత్మ సత్తా ఏమర్చబడింది? ఏ విధంగా ఒకడు స్వప్నంలో ప్రవేశిస్తూ ఆ స్వప్నంలో ఒక బెగ్గరైనట్టు, వాళ్ళని వీళ్ళని డబ్బులు అడుగుతున్నట్టు, వాళ్ళు ఇవ్వకపోతే దుఃఖం అనుభవిస్తున్నట్టు ఒక కళ వచ్చింది అనుకో, వాస్తవానికి మెలుకుడు చూసినప్పుడు బీరువాలో నిండా డబ్బులున్నాయి. దేర్ ఈజ్ నో నెసెసిటీ అట్ ఆల్ టు ఆస్క్ ఎనీబడీ. ఇక్కడే ఒక 10 లక్షలు ఉన్నాయి. మరి స్వప్నంలో ఒక దగ్గరగా ఉన్నాడు. మరి స్వప్నంలో దగ్గరగా ఉన్నప్పుడు నాకు జాగ్రత్తలో ఒక బీరువా ఉన్నది, ఆ బీరువాలో డబ్బులున్నాయి, ఐ కెన్ యూజ్, ఐ నీడ్ నాట్ క్రై ఫర్ మనీ అని అనుకుంటున్నారా? ఆ క్షణంలో ఎవరున్నాడు? అసలు జాగ్రత్త లేదు వరకు స్వప్నం సత్యంగా అనుభవిస్తున్నాడు. అలాగే జీవసత్తా ద ఎక్స్పీరియన్సర్ రోల్ లో ప్రవేశించినప్పుడు తన యొక్క పరమాత్మ సత్తాను, తన సాక్షితత్వాన్ని ఏమరచి దృశ్య సత్తా ఎందు ఎంగేజ్ అవుతున్నాడు. అలా ఎంగేజ్ అవుతున్నప్పుడు అతన్ని మనం టెక్నికల్ గా జీవుడు అని పిలుస్తున్నాం. కనుక ఇప్పుడు మనకేంటి? ఎక్స్పీరియన్సర్ ఎక్స్పీరియన్సెస్, ద నోయర్ ద నోయింగ్, వాట్ ఈస్ బీయింగ్ నోన్, రెండు వస్తున్నాయి. జీవసత్తా లేక జీవుడు లేక జీవసత్తా, ఆత్మసత్తా నుంచి జీవసత్తా బయలువెళ్ళింది కాబట్టి జీవసత్తా ఆత్మసత్తా కన్నా వేరు కాదు. అలాగే జీవసత్తా నుంచి తెలుసుకునే ఆయన దగ్గర నుంచి తెలియబడేది బయలువెళ్తుంది. అంతేకాని తెలియబడేది బాహ్యాన లేదు, అది చమత్కారం. తెలియబడేది ఇప్పుడు స్వప్నం ఉందండి, స్వప్నం తెలుసుకుంటున్నాం. తెలుసుకుంటున్నప్పుడు ఆ తెలియబడే స్వప్నము బాహ్యాన ఎక్కడ ఉందా? తెలుసుకునే ఆయనలోనే ఉందా? ఖచ్చితంగా తెలుసుకునే ఆయన, స్వప్న ద్రష్టలోనే స్వప్నం ఉన్నది. కానీ స్వప్న ద్రష్ట ఏదో ఊరెళ్ళి ఎవరింట్లోనో ఒక సీన్ చూడటల్లా, హీ సీయింగ్ ఇన్ హిమ్సెల్ఫ్ వాటెవర్ హీ సీయింగ్ ఇన్ ద డ్రీమ్ తన స్వప్నంలో తాను చూచేదంతా తన ఏందే చూస్తున్నాడు. ఈ జీవసత్తా స్వరూపుడు కూడా ఏ చేద్య సత్తా ఉందో, చేద్య అంటే తెలివి ఉన్నది, చిత్ అంటే తెలివండి, చేద్యం అంటే తెలియబడినది, తెలియబడినది ఏదైతే ఉందో అది జాగృతుల్లో కూడా తన యొక్క పరమాత్మ సత్తా ఎందే బై పొజిషనింగ్ హిమ్సెల్ఫ్ యాజ్ జీవ సత్తా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు. సో కనపడే విశ్వం అంతా కూడా ఆత్మ ఎందే ఆత్మ యొక్క జీవ సత్తా చేత ఆస్వాదించబడుతోంది, అనుభవించబడుతోంది. అది సుఖం అనండి, దుఃఖం అనండి, జన్మ అనండి, మరణం అనండి, సంబంధం అనండి, బాంధవ్యం అనండి, ఇంకోటి అనండి, ఇంకోటి అనండి, ఏమైనా చెప్పండి, అదంతా కూడా తెలియబడే దానిలో ఉంది. మామూలుగా తెలియ విశ్వము అంటే ఏంటి, ఆకాశము, భూమి, చెట్లు, పుట్టలు, పళ్ళు, ఇళ్ళు, బాకళ్ళు అనుకుంటున్నాం అండి. తెలియబ విశ్వం అంటే ఇది కాదు, అది ఇది మాత్రమే కాదు. ఓకే, ఇక్కడ పాంచభౌతికంగా ఏవో కొన్ని వస్తువులు కనిపిస్తున్నాయి, బట్ ఏ భావనతో చూస్తున్నాం, ఆ భావనతో కదా అనుభవించబడేది. సో భావన లేకుండా ఎవడు ఏది అనుభవించలేడు. కాబట్టి ఈ జగత్తు భావనా స్వరూపమే. భావన ఎవరి దగ్గరించి బయలుదేరింది, భావించు వాడి దగ్గరించి బయలుదేరింది. కాబట్టి భావించు వాళ్ళలో భావన ఉంది, భావనలో దృశ్య వ్యవహారం అంతా ఉంది. కనుక ఈ కనపడే జగత్తంతా ఆత్మ ఎందే జీవసత్తా, జీవసత్తా ఆత్మ ఎందో ఆస్వాదిస్తోంది దశాలు. కానీ జీవసత్తా యొక్క ఆరిజిన్ ఎవరు, పరమాత్మయే. సో జీవసత్తా యొక్క ఒరిజినల్ స్వరూపం పరమాత్మ స్వరూపమే. కనుక తెలియబడేది కూడా పరమాత్మ యొక్క ప్రత్యక్ష రూపం. చూడండి, జ్ఞానం అభివృద్ధి పొందుతూ ఉంటేనండి, పరమాత్మ అంటే ఎవరు, ఐ ఆఫ్ ఎవ్రీబడి. సో నేను అని కన్నా ముందు అనుకోవడానికి ముందే ఉన్నటువంటి నా స్వరూపమే, నాకు నేను అపాయింట్ చేసిన జీవసత్తా చేత జగద్ రూపంగా నేను ఇయ్యూజనైజ్ చేసినటువంటి జగద్ రూపంగా ఆస్వాదించబడుతోంది అనేది విశ్వం యొక్క డెఫినేషన్. అది విశ్వం ఈజ్ నథింగ్ బట్ ఎన్ ఇల్యూజన్ ఆఫ్ ఎ కాన్సెప్ట్ అపాయింటెడ్ బై మీ, వేరాజ్ ఐఆమ్ ఆత్మసత్తా. నేను ఆత్మసత్తా అయి ఉండగా నాలోంచి బయలుదేరినటువంటి జీవసత్తా తను తెలియబడుచున్న దాన్ని కల్పి, జీవసత్తా అంటే తెలుసుకుంటున్నది, వన్ విచ్ ఈజ్ నోయర్, నాచే కల్పించబడిన నోయర్ చేత వాట్ ఈజ్ బీయింగ్ నోన్ ఆస్వాదించబడుతోంది. టోటల్ సతంగం అంతా ఇదయ్యా రామచంద్ర. ఈ జీవసత్తా ఆత్మ నుంచి బయలుదేరి ఆత్మకు ద్వితీయము వేరు కానటువంటి జీవసత్తా ఆత్మకు వేరు కానటువంటి తెలియబడే చేద్య సత్తాను ఆస్వాదిస్తుంది కదా. ఇదియే ఉత్పత్తి యొక్క స్థ, ఈ జగదుత్పత్తి యొక్క రహస్యమయ. ఈ ఉత్పత్తి ప్రకరణంలో ఈ విషయం మనం నిర్ద్వంద్వంగా మరల మరల నిరూపించుకోబోతున్నాం. ఈ చేద్య సత్తా అంటే తెలియబడినది అనేది తెలియబడిన దాన్ని అర్థం చేసుకోవడానికి ఇక్కడ మూడున్నాయా, ఆకాశ సత్తా, అహంకార సత్తా, కాల సత్తా. అంటే తెలియబడినది అనేటువంటి చేద్య సత్తాలోంచి ఏమేమి బయలుదేరాయి, ఆకాశ స్పేసింగ్ ప్లేస్మెంట్, అహంకార సత్తా ఐఎమ్ ది ఎక్స్పీరియన్సర్, ఐఎమ్ ది సఫరర్, నాకు చెందింది, నేను దీనికి చెందిన వాడిని అన్నటువంటి అహంకార సత్తా, కాల సత్తా, ఈ మూడు బయలుదేరుతుంది. ఇందాక జీవసత్తా కూడా అహంకార సత్తానే అనుకున్నాం, జీవసత్తాలోంచి అహంకార సత్తా, ఆకాశ సత్తా, కాల సత్తా, ఈ మూడు బయలుదేరింది. ఈ ఆకాశ సత్తా ప్లేస్మెంట్, నేను ఇక్కడ ఉన్నానే, ఆ ఊళ్ళో ఉన్నానే, ఈ లోకంలో ఉన్నానే, ఇది ఈ ఆకాశ సత్తా అండి. నేను భూలోకంలో ఉన్నాను, పుట్టాను, ఇందులో మూడు ఉన్నాయి. ఏమిటి, నేను పుట్టానండి, ఎప్పుడు పుట్టాను, 1951 లో పుట్టానండి. అంటే అక్కడ నేను పుట్టేవాడిని, ఈ సంఘటన పుట్టడం అనే సంఘటన. సో నేను ఏం పెట్టుకున్నాను, అహంకారం పెట్టుకున్నా, నేను పుట్టాను అని ఒక యాక్షన్ తో లింక్ పెట్టుకున్నా, దాన్ని అహంకార సత్తా అంటారు. ఎక్కడ పుట్టాను, మళ్ళా ఏదో ఆంధ్రప్రదేశ్ లో పుట్టానండి, భావదేవరపల్లిలో పుట్టానండి, ఏదో ఊరు పేరు చెప్తా, అంటే అది ప్లేస్. కాబట్టి ఆకాశ సత్తా, ఆకాశ సత్తా, అహంకార సత్తా, ఎప్పుడు పుట్టానండి, సే 59 ఇయర్స్ అయిందండి పోయినే పుట్టి, కాల సత్తా, ఈ మూడు సత్తాలు ఎక్కడికి బయలుదేరుతున్నాయి, తెలియబడే దానిలో ఏర్పడమై ఉంటున్నాయి. ఈ తెలియబడేది తెలుసుకునే ఆయన యొక్క ప్రత్యక్ష రూపమే కాబట్టి ఆకాశం సత్తా, అహంకార సత్తా, కాలసత్తా కూడా తెలుసుకునే ఆయన యొక్క ప్రత్యక్ష రూపమే. జీవసత్తకి ఆధారం ఎవరు? పరమాత్మ సత్తా. అంటే తెలుసుకునే ఆయనకి ఆధారం ఎవరు? వేషం వ్యస్కం, పరమాత్మ సత్తా. కాబట్టి జీవసత్తా కల్పించుకుని అనుభవించేది కూడా, తేజ్య సత్తా కూడా, దానికి కూడా ఆధారం పరమాత్మ సత్తే. ఆ తెలియబడే దాని యొక్క ఆకాశ సత్తా, అహంకార సత్తా, కాలసత్తా కూడా, వీటన్నిటికీ కూడా ఆధారం పరమాత్మ సత్తయే. సో బేసిక్ పరమాత్మ సత్తయే సత్యం, మిగతావన్నీ అందులో నుంచి ఏర్పడినటువంటి కల్పనలు. జీవసత్తా కల్పన. నాటకంలో నేను నాటకం వేస్తున్నానండి, ఒక పాత్ర వహిస్తున్నా. ఈ పాత్ర ఎక్కడి నుంచి వచ్చింది? నాటక కల్పనలో నేను వహిస్తున్నా, అనగా నేను ఆ కల్పనలో అంగీకరించి ఆ కల్పనకు అనుకూలంగా ప్రవర్తిస్తున్నా. సో జీవసత్త అటువంటిదన్నమాట. కాబట్టి పరమాత్మ సత్తయే జీవసత్తగా, పరమాత్మ సత్తయే తెలియబడేటువంటి చేద్య సత్తగా, పరమాత్మ సత్తయే ఈ విశ్వసత్తగా ఉన్నది. కాబట్టి ఏ స్వస్వ ప్రతి జీవుని యొక్క స్వస్వరూపమైనటువంటి పరమాత్మ సత్త సర్వదా అప్రమేయమై, నిత్యమై, అఖండమై, ఆనంద స్వరూపమై జయించేసి ఉన్నదో, అది జీవుడు అనే రోల్ చేసినంత మాత్రాన ఇట్ హాజ్ నాట్ లాస్ట్ ఇట్స్ ఒరిజినల్ ఫామ్ ఆఫ్ పరమాత్మ సత్తా. ఏమంటే ఒక నాటకంలో నేను ఒక పాత్ర వేస్తున్నానండి, నక్షత్రకుడి పాత్ర వేస్తున్నాను. అంటే వాట్ ఐఆమ్ యాజ్ రామకృష్ణ పోగొట్టుకున్న నక్షత్రకుడి పాత్ర వేస్తున్నానండి, లేదే ఐఆమ్ యాజ్ ఐఆమ్ రామకృష్ణే. ఇప్పుడు నాటకంలో పాత్ర వహిస్తున్నాం, అది పోగొట్టుకుని దవల. అలాగే జీవసత్తా అనే రోల్ తీసుకున్నప్పుడు ఆత్మసత్తా పోగొట్టుకుని చేయాల, ఆత్మసత్తా యథాతథం. అలాగే ఈ జగత్సత్తా ఆస్వాదిస్తున్నప్పుడు, ఈ విశ్వసత్తా ఆస్వాదిస్తూ వీళ్ళు ఇమ్మర్స్ అవుతున్నప్పుడు కూడా ఆత్మసత్తా ఏం డిస్టర్బ్ కాదు. అంటే కళలో ఒక కళ, ఆ కళలో ఎక్కడికో వెళ్ళానండి, ఎక్కడికో వెళ్ళి ఏదేదో తిరిగాను, ఏదేదో పోగొట్టుకున్నాను, ఏదేదో బాధపడుతున్నాను, ఎవరో కనిపించారు, కాసేపు దుఃఖం వస్తుంది, కాసేపు సుఖం వస్తుంది, కూడొస్తాను. ఈ కళ అంత సందర్భంలో కళ కనే నేను లేకుండా పోయి కళ మాత్రమే ఉందా అండి? కళలోని పాత్ర మాత్రమే ఉంది, అట్ట లేదు కదా. కళకు సాక్షి అయి కళకు నారైనటువంటి నేను యథాతరం, కళలోని నేను కూడా ప్రవర్తిస్తోంది. అంత మాత్రం చేత కళ నారైన నేను పోలా. అలాగే ఈ జగత్ అనేది ఒక ఈ జీవితం అనేది ఒక స్వప్న సదృశ్యం అనుకుంటే, దీనికి సాక్షి అయిన నేను యథాతథం. అది యథాతథంగా ఉంటూనే ఇక్కడ తెలుసుకునేవారు అనే జీవసత్తా ద్వారా తెలియబడినది అనేటువంటి దృశ్య సత్తా, చేద్య సత్తా, ఆత్మ సంవేద్య సత్తా అనుభవించబడుతుంది. ఇది సృష్టి. దీన్ని సృష్టి అన్నాం. సృష్టి అంటే ఆకాశం భూమి కాదండి. ఆకాశము ఏ భావనతో అనుభవించబడుతుందో, భూమి ఏ భావనతో అనుభవించబడుతుందో, తదితర సంబంధములు, అనుబంధములు, బాంధవ్యు బాంధవ్యములు, వ్యవహారములు, సంఘటనలు, సందర్భాలు, ఇవన్నీ ఏ భావనతో ఆస్వాదించబడుతున్నాయో, అనుభవించబడుతున్నాయో, అతన్ని మనం ఏమన్నాం? జీవసత్తా అన్నాం. ఆ జీవసత్తా ఆవల, ద ఎక్స్పీరియన్సర్, ద పెర్సీవర్ ఆవల ఏమున్నారు? ఆ పెర్సీవర్ కి యజమాని, ఎవరి నుంచి ఆ కాన్సెప్ట్ బయలు వెళ్ళిందో ఆయన ఉన్నాడు. ఆయన్ని పరసత్తా, పరమాత్మ సత్తా అన్నాం. ప్రతి వాడు ఆ పరమాత్మ సత్తా స్వరూపుడే గాని, జీవాత్మ సత్తా అనేది ఇన్సిడెంటల్ బట్ నాట్ ఒరిజినల్, సహజం కాదు, సందర్భం మాత్రమే. బ్యాంకులో నేను ఆఫీసర్ నండి, ఆఫీసర్ అనే రోజు సందర్భమే గాని, వైహెచ్ రామకృష్ణ అనేవాడు ట్రాన్స్ఫార్మ్ అయి, కెమికల్లీ ట్రాన్స్ఫార్మ్ అయిపోయి, హ్యావింగ్ లాస్ట్ హిజ్ ప్లేస్మెంట్ యాజ్ రామకృష్ణ, హీ బికేమ్ ఏ చీఫ్ మేనేజర్ ఇన్ ద బ్యాంక్ అంటామా? అట్లా ఉండదు కదా. చీఫ్ మేనేజర్ గా నేను రోల్ ప్లే చేస్తున్నా, ఐ హావ్ నాట్ లాస్ట్ మై సెల్ఫ్. అలాగే ఏ జీవుడు కూడా ఆత్మసత్తా పోగొట్టుకుని జీవసత్తా జీవుడుగా అవట్లా. ఆత్మసత్తా యథాతథంగా ఉండి ఉండగానే జీవసత్తా ఆస్వాదిస్తున్నాడు. జీవసత్తాలోంచి తెలియబడినది ఎదుర్కొనే ఉంటుంది. దానిలో ఆకాశ సత్తా, అహంకార సత్తా, కాలసత్తా ఇవన్నీ వస్తున్నాయి. ఇది చక్క డివిజన్ చేస్తున్నాను, దృశ్యానికి కాసేపు డివైడ్ చేశారు. ప్లేస్మెంట్, ఎక్స్పీరియన్సర్ అండ్ టైం ఫ్యాక్టర్, ఈ మూడు కూడా బయట ఉండి ఏదో వస్తువుల్లో అనిపిస్తోంది గాని, ఇది పరమాత్మ సత్తా యొక్క స్వభావ సిద్ధమైన విశేషమే. కాబట్టి జగత్తు, విశ్వము కూడా పరమాత్మ యొక్క స్వభావ సిద్ధమైన విశేషమే. జీవసత్తా కూడా పరమాత్మ యొక్క స్వభావ సిద్ధ అయిన చమత్కారమే. ఇప్పుడు ఈ సంవిత్ లేక ఈ జీవసత్త ఏం చేస్తుందంటే అండి, సంకల్పము ద్వారా అనుభవిస్తుంది. ఏదైనా అనుభవించడానికి ఎదురు కూడా ఉందనుకోండి, అనుభవించాలంటే ఏం కావాలి, ఆ వస్తువు అక్కడ ఉన్నంత మాత్రం ఎవరు అనుభవించడండి. తనలో సంకల్పము, సంకల్పం ద్వారానే దృశ్యం అనుభవించబడుతుందండి. నాలో సంకల్పం లేదనుకోండి, ఆ వస్తువు అనుభవానికే రాదు. సంకల్పం అంటే కల్పనే కదా, సత్తుని ఆ విధమైన కల్పనతో చూస్తే అది సంకల్పం అవుతుందండి. సో సంకల్పము అనేది అనుభవించడానికి కారణభూతం అవుతుంది. అనుభవం ఏ విధంగా ఉన్నది అన్న దాన్ని నిర్ణయించేదెవరు? సంకల్పం. సో ఆత్మ సత్తా సంకల్పం ద్వారా జీవసత్తాన్ని కల్పించుకుని దృశ్య సత్తాన్ని ఆస్వాదిస్తోంది. జీవసత్త ఆత్మ యొక్క స్వరూపమే, సంకల్పము జీవసత్తా యొక్క రూపమే లేక ఆత్మ యొక్క రూపమే, దృశ్యము కూడా ఆత్మసత్తా యొక్క స్వరూపమే అని సశాస్త్రీయంగా నిరూపించబడుతుంది. ఇది ఆధ్యాత్మ శాస్త్రం అండి. వేదాంత శాస్త్రం, భారతీయ తత్వశాస్త్రం ఏం చెప్తుందంటేనండి, నానా నువ్వు చూసే జగత్తు చూచావు, అది నీ చేత చూచుతున్నవాడు పెర్సీవర్ అనే వాడిని అపాయింట్ చేసి వాడు అనుభవిస్తుంటే నేను అనుభవిస్తున్నాను నువ్వు అనుకుంటున్నావు, వాస్తవానికి వాడి అనుభవం నీది ఎలా అవుతుందా? కాబట్టి స్వప్నంలో రాత్రి ఒక ఇల్లు చూసావండి, ఆ ఇంట్లో ఉన్నట్టు ఓనర్ గా అది తిరుగుతున్నాం, ఇలా మెరుగు వచ్చింది, ఆ ఇల్లు నాది అక్కడ అనుభవించేవాడిని నేను అంటే ఎలా అనుకో, ఎవడైనా అనుకుంటున్నాడా? లేదు, ఎవరి కళ్ళ కనిపించింది తీసేయి అనుకుంటున్నాడు. ఈ 90 ఏళ్ళ 70 ఏళ్ళ 60 ఏళ్ళ జీవితం ఉంది చూశారు, ఇది కూడా అటువంటి స్వప్నంలో ఆడితే ఇట్ విల్ బి సో మియర్లీ డిసౌండ్ వన్స్ వి వేకప్ ఇన్ జ్ఞాన. దేహం పోయినది మాత్రం దీనికి సంబంధించిన సంస్కారాలు పోవు, జ్ఞానం చేత పోతుంది. ఎప్పుడైతే జ్ఞానం, ఆత్మతత్వ జ్ఞానం, నేను కేవల పరమాత్మ సత్తా స్వరూపుణ్ణి కదా అని ఎప్పుడైతే సుస్పష్టమవుతుందో, మహనీయుల వాక్యాలను వేదాంత శాస్త్రాన్ని ఇటువంటి గ్రంథాలలో చెప్పబడుతున్నటువంటి ఈ సంవాదంలో చెప్పబడుతున్నటువంటి విశేషాలని వింటూ ఉండగా, నేను ఆత్మసత్తనే, ఆత్మసత్తగా జీవసత్త కూడా నేనే, దృశ్యసత్త కూడా నేనే, నేనే సంకల్పమును, సంకల్పం ద్వారా అది కల్పిస్తున్నాను, సంకల్పం నాలోనే ఉంది కాబట్టి జగత్ నాలోనే ఉంది అన్నటువంటి ఒకనక తత్వానికి ఒకనక అవగాహనకి వస్తాను అండి. అటువంటి అవగాహన కలవాడిని మనం ఏమనుకుంటున్నాం, జన్మరహితుడు, మోక్ష స్వరూపుడు, ఇది శబ్దాలతో మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు తెలుసుకునేవాడు తెలియబడినది, తెలియబడిన దాన్ని వేద స్వరూపం అంటారండి. వేదం అంటే తెలియబడినది, వేదాంత స్వరూపుడు అంటే తెలుసుకునే దానికి ఆవల ఉండి తెలుసుకుంటున్న వాడిని అంతం అంటే ఆవల, తెలుసుకునే ఆయన్ని వేదాంత స్వరూపుడు. వేదాంత స్వరూపాన్ని గురించి, వేదాంతుడి గురించి చెప్పే శాస్త్రాన్ని అంటే తెలుసుకునే ఆయన గురించి చెప్పే శాస్త్రాన్ని వేదాంత శాస్త్రం అన్నాం, ఆధ్యాత్మ శాస్త్రం అన్నాం, భారతీయ తత్వశాస్త్రం అన్నాం. త్వం తత్వసి, అదే నువ్వు, ఇది కాదయ్య బాబు అని, నువ్వు జీవుడు అవడం ఏంటా అని ఈ శాస్త్రం నిరూపిస్తూ ఉంది, నిరూపిస్తూ వస్తుంది మనకు. సంకల్పం యొక్క అంశలే స్పంద ధర్మం చేత వాయువు, ఆ సంకల్ప సత్తాలోంచి ఆకాశ తన్మాత్ర సత్తా వస్తోంది, శబ్ద తత్ర తన్మాత్ర వస్తోంది. ప్రియత్వం వస్తోందండి, ప్రియత్వం ఎవరి నుంచి వస్తోంది? ఆ జీవసత్తాలో ఎందుకు సంకల్పం చేస్తోందండి? సంకల్పం చేయవలసిన అవసరం ఏంటి? దానికి కారణం ఏమన్నారంటే ప్రియము, ఇట్స్ ప్లెజర్. సరదాగా ఈ జీవసత్త సంకల్పానికే చేసి ఉండకపోతే తెలియబడేది ఉండేది కాదు. తెలియబడేది ఉండడానికి కారణం ఈ జీవసత్త యొక్క ప్రియత్వం, దానిలో ప్రియత్వం ఉంది. ఈ ప్రియత్వాన్ని ప్రాణతత్వం అంటారండి టెక్నికల్ గా. సో ప్రాణతత్వాన్ని మామూలుగా అది శక్తితత్వం, కానీ దాని వెనకాల దాని అసలు స్వరూపం ప్రియత్వం. ఎవరు దేనికి ప్రియంగా ఉంటారో అది వాళ్ళు పొందడానికి, ఆస్వాదించడానికి అది వాళ్ళకి సుఖంగా ఉంటుంది. ఈ ప్రాణతత్వంలోంచి ప్రియ లేక ప్రియసత్త ఎవరిని ఆశ్రయించుంది? ఆత్మసత్తాన్ని ఆశ్రయించుంది. ఆత్మ యొక్క ప్రియత్వం చేత నవారే పుత్ర కామాయ ప్రియం భవతి ఆత్మనస్తు కామా పుత్ర కామాయ పుత్రం ప్రియం భవతి నవారే పత్ని కామాయ ప్రియం భవతి ఆత్మనస్తు పత్ని కామాయ పత్ని ప్రియం భవతి. భార్య నీకు ఇష్టం అంటారు, ఆత్మకి ఏది ప్రియమో అది నీకు ఇష్టం అవుతుంది. ఎందుకంటే ఇష్టము భౌతికంగా చూస్తే ఈ జీవసత్తా యొక్క లక్షణం, జీవసత్తా యొక్క నుంచి వచ్చింది, ఆత్మ నుంచి వెళ్ళింది. కాబట్టి జీవసత్తా యొక్క లక్షణాలన్నీ ఆత్మసత్తా యొక్క లక్షణాలే. ప్రియత్వం అనేది, ఆ ప్రియత్వాన్ని ప్రాణతత్వం అని కూడా అంటారండి. అసలు అంటే నా ప్రాణం అండి అంటాం. ఇప్పుడు ఉపయోగించేటప్పుడు ఈ కౌశిక్ అంటే నా ప్రాణం అండి అంటారు. మా ఆవిడ దుర్గ అంటే నాకు ప్రాణం అండి అంటాం. ప్రాణం అంటే ఏంటి? మామూలుగా ప్రాణశక్తి అని ఉపాసన, ప్రాణోపాసన ఉంటుంది కదండి, అది శక్తి తత్వం. శక్తి తత్వం ఇంకొంచెం డీప్ గా వెళ్తానండి, ప్రియం యొక్క తత్వంగా కనిపిస్తుంది. ఇష్టం అంతే, ఇష్టం యొక్క స్వరూపం. సో ప్రాణస్వరూపం ఎటువంటిది అంటే ఇష్టం యొక్క స్వరూపం, ప్రియం భవతి. కాబట్టి ప్రాణతత్వము ఇంద్రియములను కనిపించుకుని వాటి ద్వారా శబ్దస్పర్శ రూప రసగంధాలు పంచతన్మాత్రలు కల్పించుకుని అనుభవిస్తోంది. సో ప్రాణతత్వం ఎవరిది? జీవసత్తా యొక్క ప్రత్యక్ష రూపం. జీవసత్తా ఎవరు? ఆత్మసత్తా యొక్క ప్రత్యక్ష రూపం. కనుక ప్రాణసత్త సత్తా లేక ప్రియ సత్తా అనేది ఆత్మ యొక్క ప్రత్యక్ష రూపమే. ఆ ప్రియ సత్తా ప్రాణతత్వానికి ఇంద్రియ గ్రహం ఇంద్రియాలు కనిపిస్తే అనుభవం అవుతున్నటువంటి ఇంద్రియములు అనేవి ఏంటంటే ఎన్ ఇన్స్ట్రుమెంట్స్ త్రూ హిచ్ సంథింగ్ ఈజ్ ఎంజాయిడ్. సో ఈ పంచతన్మాత్రలు ముందు ముందు కొంచెం వాటి గురించి కూడా చెప్పుకోబోతున్నాం. శబ్దస్పర్శ రూపరసగంధాలు అన్నమాట. ఈ 14 లోకాల్లోనూ ఉన్నది ఏంటంటే ఐదేనండి, శబ్ద స్పర్శ రూప రస గంధ దశ. ఇవి ఇంద్రియ విషయాలు అంటారు. ఈ ఇంద్రియ విషయాలు దేనిలోంచి వస్తున్నాయి? ప్రియత్వంలోంచి వస్తున్నాయి. సో వీటి యొక్క రూపం ప్రియత్వం జీవాత్మ యొక్క జీవసత్తా యొక్క రూపమే అయినట్టు, జీవాత్మ ఆత్మసత్తా అయినట్టు ఈ ప్రాణసత్తా కూడా ఆత్మసత్తా యొక్క ఒక రక చమత్కారం, స్వాభావికమైన ప్రత్యక్ష రూపం. ఆ ప్రియత్వం నుంచి శబ్దస్పర్శ రూపరసగంధాల నుంచి ఈ చతుర్దశ భువనాలు, చతుర్విధ ప్రాణి కోట్లు, ఈ ఇంద్రియముల చేత గ్రహించబడే సర్వ విషయాలు, వినేది చెప్పేది, ఆ స్పర్శ చేత శబ్దం చేత శబ్ద స్పర్శ రూప రస గంధ ఇవన్నీ కూడా ఆత్మ యొక్క సత్తానిచే సత్తా యొక్క స్వభావమే. కాబట్టి ఈ శబ్దస్పర్శ రూపరసగంధాలు ఆత్మకు వేరేని కావు. ఆ స్వభావం నాదే అయినట్టు ఆత్మకు జీవాత్మ ఈ ప్రియత్వం అనే ప్రాణతత్వం, తద్వారా బయలుదేరిన ఇంద్రియ గ్రాహ్యములైనటువంటి శబ్దస్పర్శ రూపరసగంధాలు ఇవన్నీ కూడా ఒరిజినల్ ఆత్మ యొక్క స్వరూపమే. ఆత్మకు తప్పించి మిగతావన్నీ కల్పన, యాక్టివేషన్స్, ఇల్యూషన్స్, భావన, దర్శాలు. ఈ ప్రాణతత్వాభిమాని ప్రియత్వం అనేటువంటి ఈ జీవసత్తా యొక్క చమత్కారం చేత దేహం ఏర్పడుతుంది. సర్వ జీవరాశుల స్పంద కార్యక్రమాలన్నీ నిర్వహించబడుతున్నాయి. ఈ విధంగా సంకల్ప చిత్సత్తకి, చిదాత్మకు, ఆత్మసత్తాకు ఒకనక సంకల్పాత్మకమైనటువంటి చమత్కారమైనటువంటి స్వభావం ఉన్నది సంకల్పించుట. ఈ సంకల్పించుట అనేది ఆకాశ సత్తాగా, ప్రాణసత్తాగా, ప్రకాశ భావన సత్తాగా, ఆస్వాదన సత్తాగా, కల్పన సత్తాగా ఈ విధంగా ఏర్పడుతుందండి. అంటే వీళ్ళు ఏం చేశారు, మనం ఇప్పుడు ఆత్మ నుంచి జగత్ అనేది ఎలా అనుభవం అవుతోంది అనడానికి, ఈ జగత్తుగా అనుభవించబడేదంతా ఆత్మస్వరూపమేనయ్యా అని నిరూపిస్తున్నారు చూడండి. అందరూ డివిజన్ చేసుకుంటూ వస్తున్నారు అనమాట, సబ్ డివిజన్ తీసుకుంటూ. సబ్ డివిజన్ లో ఎక్కడైనా అగ్రిబ్యూషన్ అర్థం కాకపోయినా అండి, ఇది దీని ఆది భావనయే కాబట్టి, భావన భావించు వాడిలోంచి వస్తుంది కాబట్టి, భావించు వాడే భావనారూపంగా భావించబడేదాని రూపంగా ఉన్నాడు అనేది. కళ కనేవాడే కళలో ఎక్స్పీరియన్సర్ రూపంలో, కళలో పాల్గొనేటువంటి నేను రూపంలో, ఆ నేను వచ్చి అనుభవించబడే రూపంలో కూడా కలకనేవాడే అయి ఉన్నాడు. కానీ బయటవాడు ఎవడో ఆ రూపాన్ని తీసుకోలేదు కదండి. అలాగే ఈ జాగృతిలో కూడా ఈ ఆత్మ సత్తాయే అనుభవించేవాడి రూపంలో, అనుభవించబడేవాడి రూపంలో ఉన్నది అని చెప్పడానికి ఇంకొంచెం సబ్ డివిజన్ చేసుకుంటూ వస్తున్నారండి. తన్మాత్రలు అన్నారు, ఈ తన్మాత్రలు చేతే 14 లోకాలు నిర్మించబడ్డాయి. ఈ తన్మాత్రలు అంటే శబ్ద తన్మాత్ర. ఆకాశ సత్తాలోంచి శబ్ద తన్మాత్ర అంటే వాయిస్. ప్రాణ సత్తా అంటే క్రియ సత్తా, క్రియత్వంలోంచి ఇంద్రియ విషయాలకి కారణమైనవి. సో ఇంద్రియములతో చూచేదంతా ఆత్మసత్తా యొక్క ఒక ప్రియ స్వరూపమే. మరి దుఃఖాలు ఎందుకున్నాయంటే దుఃఖం కూడా ఆత్మసత్తాకి సరదానే. అందుకే కదండి ఏడుపు సీరియల్స్ వస్తుంటే చూస్తుంటారు, తీసేవాడు ఏడుపు సీరియల్స్, అందులో ఆడవాళ్ళు మగవాళ్ళు ఏడుపుంటారు. ఏడుపు సీరియల్ తీర్చడం ఏంటి అంటే ఏడుపు సీరియల్ ఏడుపును కూడా వారి యొక్క ప్రియంగా చూచే ఆత్మసత్తా చూసుకుంటుంది. కాబట్టి ఈ జీవులను ఆకర్షించడానికి ఏడుపులతో సీరియల్ తీస్తున్నారు. అంటే ఏడుపు అనేది కూడా ఒక ప్రియమే అనమాట, ఒక సరదానే. ఈ ప్రాణసత్తా లోంచి ఇంద్రియ విషయమే లేనటువంటి రూపాలు కానటువంటి చతుర్విధ నామరూపాలన్నీ వస్తున్నాయి. దానిలోంచి చతుర్దశ 14 లోకాలు వస్తున్నాయి. అండజ, బీజజ, గర్భజ, శ్లేదజ, చతుర్విధ జీవకోట్లన్నీ వస్తున్నాయి. ఈ ప్రాణతత్వ అభిమాని అంటాం మనం, టెక్నికల్ గా ప్రాణతత్వ అభిమాని అంటే ప్రియము యొక్క ప్రియత్వం కలిగిన వాటి, ఆ ప్రియత్వ కారణంగానే దేహం ఉత్పన్నం అవుతుంది. సో దేహం ఎందుకు ఉత్పన్నం అవుతుందంటే దట్ ఈస్ ది ప్లెజర్ ఆఫ్ ది వన్ హూ ఈజ్ హోల్డింగ్ దట్ బాడీ. అందుకనే కదండి ఎవరైనా కొట్టబోతే పారిపోతాం. ఎందుకంటే ఈ దేహం మనకు ప్రియం అనమాట. మన ప్రియం యొక్క ప్రత్యక్ష రూపమే ఈ దేహం. అంటే దేహం కలిగి ఉండటం ఆత్మ యొక్క స్వభావమైన విషయం. ఎందుకంటే ప్రియత్వం ఆత్మ యొక్క ఆనందం. ప్రియత్వం అంటే సచ్చిదానందంలో సత్ నేను ఉనికి, చిత్ అంటే ఎరుక, ఆనందం అంటే ప్రియం అనమాట. ఉనికి ఎరుక ప్రియము స్వభావ సిద్ధం. మిగతా కదంతా అందులో నడుస్తుంది. ఆత్మ యొక్క స్వభావమే స్వభావంగా వాటిని అర్థం చేసుకోవాలి. ఈ యొక్క ప్రాణసత్వాలోంచి స్పర్శ తన్మాత్ర, దాని ద్వారా వాయు స్పందన, ఈ దేహ స్పందన, సర్వభూత జాలముల యొక్క స్పందన కార్యక్రమం జరుగుతుంది. ప్రాణసత్వాలోంచి అంటే స్పర్శ తన్మాత్రలోంచి. తర్వాత ప్రకాశత్వ భావన నుంచి తేజో తన్మాత్ర. తేజో అంటే రూపం అండి, రూప విభజన. రూప తన్మాత్ర శబ్ద స్పర్శ రూపం. ఈ సూర్యుడు, అగ్ని, విద్యుత్తు, ఈ సాంసారిక వ్యవహారాలన్నీ, ఈ దృశ్య వ్యవహారాలన్నీ ఈ రూప తన్మాత్ర చేత జరుగుతుంది. శబ్ద స్పర్శ రూప లేక తేజో తన్మాత్ర అంట. తేజో తన్మాత్ర, రూప తన్మాత్ర రెండు ఒకటి అండి. ఆ తర్వాత ఆస్వాదన సత్తా. ఆస్వాదన సత్తా అన్న 4వ దానిలో రసతన్మాత్రం, శబ్దస్పర్శ రూపంలో అయిపోయిన రసతన్మాత్రం. అంటే ఈ ప్రపంచంలో ద్రవ పదార్థములు, రస పదార్థములు, వృక్షాల్లో ఉండే రస రుచి, ఇంద్రియముల్లో ఉండేటువంటి అభిరుచి, ఈ అభిరుచి రూపంలో ఈ రసతన్మాత్రం ఉంటుంది. ఈ రసతన్మాత్ర ఏర్పడుతుంది. ఈ విధంగా శబ్ద తన్మాత్ర, స్పర్శ తన్మాత్ర, రూప తన్మాత్ర, గంధ తన్మాత్ర. ఈ గంధము అనేది మామూలుగా వాసన అనుకుంటామండి. ఆకారములకు సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ ఉంది చూశారు, అనుభూతికి సంబంధించిన ఇంట్రెస్ట్, ఇది గంధ తన్మాత్ర. కల్పనా సత్త ఏదన్నాయండి, గంధం అంటే ఏంటంటే మామూలుగా వాసన అనుకుంటామండి. టెక్నికల్ గా అధ్యాత్మ శాస్త్రంలో వాసన అంటే ఏదో పొందాలి. ఇప్పుడు బాగానే ఉంది కానీ అక్కడికి వెళ్తే బాగుండు, అది అనుభవిస్తే బాగుండు, ఆ చుట్టాలింటికి వెళ్తే బాగుండు, ఈ స్నేహితుడి దగ్గరికి వెళ్తే బాగుండు, ఇది పొందితే బాగుండు, ఇట్లా అదైతే బాగుంటుంది, ఇదైతే బాగుంటుంది అనుకుంటారే దాన్ని గంధ తన్మాత్ర అంటారు. ఇంకో ఏదో ఉంటే గాని ఇందాక రుచి తన్మాత్ర, ఇది గంధ తన్మాత్ర. ఈ విధంగా ఏమవుతుందండి, ఏదో కావాలి అని తపన నుంచి దానికోసం ప్రయత్నించడం, వస్తే ఆనందించడం, దానికోసం దుఃఖపడటం, ఈ వ్యవహారం అంతా సంసారం అంతా విస్తారణ అవుతుంది. ఈ విధంగా ఈ జీవతత్వం, జీవసత్తా తన యొక్క సంకల్ప ఏది పరతత్వ పరమాత్మ సత్తాలోంచి పరమాత్మ సత్తాకు అభిన్నమై బయలువెడలిన జీవసత్తా సంకల్పము అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకుని తద్వారా శబ్ద తన్మాత్ర, స్పర్శ తన్మాత్ర, తేజో తన్మాత్ర లేక రూప తన్మాత్ర, తన్మాత్ర రస తన్మాత్ర, గంధ తన్మాత్ర, ఈ 5 కల్పించుకుంటుంది. ఈ 5 పంచ తన్మాత్రలు అంటారు. అంటే టోటల్ వాట్ఎవర్ బీయింగ్ ఎక్స్పీరియన్స్డ్ ని వాళ్ళు 5 పార్ట్స్ గా డివైడ్ చేశారు. ఈ 5 మన కన్వీనియన్స్ కోసం. ఎక్కడైనా ఒక శబ్దం ఈ అర్థమా ఆ అర్థమా పెద్ద కన్ఫ్యూజ్ కాకర్లేదండి. తెలియబడు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి తన్మాత్రల రూపంగా పంచతన్మాత్రల రూపంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. దాన్ని శాస్త్రం మనకి ఇండికేట్ గా ఉంది కాబట్టి లెటర్ నాట్ ఎట్లా వస్తుంది మీ అండర్స్టాండింగ్ వన్ ఇయర్ తరం మెయిన్ ఆస్పెక్ట్ ఈజ్ ఇంపార్టెంట్. ఈ విధంగా పంచ తన్మాత్రలు ఈ ప్రపంచంలో 14 లోకాల్లో ఉన్నది పంచతన్మాత్రలే, వాటి యొక్క డిఫరెంట్ కాంబినేషన్స్. ఇంతకుముందు ఇంకేం లేదు దృశ్యంలో, ఇంతకుముందు ఏమి లేదు. అయితే ఈ తన్మాత్రలు వాస్తవం అంటే వాస్తవం కాదండి, ఇవి భావన యొక్క ప్రత్యక్ష రూపం. భావన వాస్తవం అంటే కాదండి, జీవసత్వ యొక్క ప్రత్యక్ష రూపం భావన. పోనీ జీవసత్వ అంటే జీవుడు అనేది వాస్తవమా అంటే కాదండి, పరమాత్మ యొక్క ప్రత్యక్ష రూపం జీవుడు లేక జీవసత్వ. ఈ బ్రహ్మాండ పరబ్రహ్మంలో ఈ విధంగా పరబ్రహ్మ అన్న దానిలో పోయిన అమెరికాతో మాట్లాడుతున్నాను. ఇప్పుడు చూశారండి, ఇప్పుడు పరబ్రహ్మంలోనే ఆ పరమాత్మ సత్తాలోనే జీవసత్తా ఏర్పడింది, జీవసత్తా యొక్క భావనా సత్తా సంకల్ప సత్తా ఏర్పడింది, సంకల్ప సత్తా నుంచి పంచతన్మాత్రలు ఏర్పడి ఆ పంచతన్మాత్రల కాంబినేషన్ చేత ఈ లోకాలన్నీ ఏర్పడుతున్నాయి, బ్రహ్మాండాలన్నీ ఏర్పడుతున్నాయి. ఈ బ్రహ్మాండాలు యొక్క భావన ఒక భావనే కాబట్టి భావన ఏం చేస్తూ ఉంటుందంటే వస్తూ ఉంటుంది, ఒక భావన వస్తుందండి ఉంటుంది పోతుంది, మళ్ళీ ఇంకో భావన వస్తూ ఉంటుంది ఉంటుంది పోతుంది. సో ఈ భావన మల్టిపుల్ కాంబినేషన్స్ లో వెళ్తూ ఉంటుంది. భావనలోకి గత ఈ తన్మాత్రలు శబ్ద స్పర్శ రూప రస గంధాలు భావన యొక్క ప్రత్యక్ష రూపాలు కాబట్టి అవన్నీ బ్రహ్మాండముల యొక్క ఆవిర్భావానికి తిరోభావానికి బ్రహ్మాండముల రాకపోకలకి కారణం అవుతుంటుంది. వాటి అసోసియేషన్ అండ్ డిజింటిగ్రేషన్, ఇంటిగ్రేషన్ డిజింటిగ్రేషన్ జరుగుతుంటుంది. అయితే ఈ తన్మాత్రలు ఈ మనం చూపినటువంటి దృశ్యము, దృశ్యంలోని తన్మాత్రలు దాన్ని ఎక్స్పీరియన్స్ చేసే ప్రాసెస్ అయినటువంటి సంకల్పము, ఆ సంకల్పం తనదైనటువంటి జీవసత్త, వీళ్ళందరూ ఎక్కడున్నారు ఆత్మ ఎందే ఉన్నాను, ఆత్మసత్తాలోనే ఉన్నారు. ఎందుకంటే ఆత్మసత్తాలోంచి బయట ఏంటంటే అందులోనే ఉన్నాయి కదా. మరి ఆత్మ నిర్మలము నిర్విషయము అని అంటారు కదా రామచంద్ర అంటున్నారు స్వామి, ఇవన్నీ ఎక్కడున్నాయి ఆత్మలో ఉన్నాయి. ఆత్మ నిర్మలము నిర్విషయము అయినప్పుడు, నిర్విశేషము అయినప్పుడు, అందులో ఏ ప్రమేయము లేనటువంటి వస్తువు అయినప్పుడు అందులో జివ్వేలా వస్తున్నాయి. అప్పుడు రామచంద్రమూర్తి వస్తుంది చెప్తున్నారు, వశిష్ఠ మహర్షి చెప్తున్నారు, అనా ఈ కనపడే జగత్తులన్నీ కూడా ఆత్మ పరమాణువులో ఉన్నాయి. ఆత్మ పరమాణువులో ఉన్నటువంటి భావన స్థూలత్వం పొంది వివర్తం అవటం వివర్తం కాకపోవడం రెండు జరుగుతోంది. ఒక యాక్టర్ ఉన్నాడండి, అతను గొప్పగా యాక్ట్ చేయగలడు, అతను రాత్రి నాటకం వేస్తాడు. ఇప్పుడు ఆ యాక్టర్ నాటించగలిగినటువంటి నటనాశక్తి మనకు స్నేహితులు, అతను మనం రోడ్డు మీద పోతున్నాం అతను కనిపించాడు. ఇప్పుడు అతనిలో ఈ రాత్రి అతను నటించబోయే నటనకు సంబంధించిన ప్రదర్శన అంతా ఎక్కడుంది, అతనిలో ఉంది కదా, బయట నుంచి రావట్లేదుగా అతనిలో ఉంది. బట్ అప్పుడు కనబడుతుందా, మనం మాట్లాడేటప్పుడు ఏంటంటే మీ పిల్లలు ఏం చేస్తున్నారు మా పిల్లలు ఏం చేస్తున్నారు ఇది మాట్లాడుకుంటాం. మరి ఇప్పుడు అతనిలో రాత్రి తాను నటించబోయే నాటకంలోని నటనాశక్తి అంతా ఎందులో ఉంది, అతనిలోనే ఉంది కానీ అప్రకటితంగా ఉంది. ఆ సందర్భం వచ్చినప్పుడు నాటక స్టేజ్ మీద వెళ్ళినప్పుడు ప్రకటితం ఉంది. అతను ఒక కార్ డ్రైవ్ చేయగలడు, ఆ కార్ డ్రైవర్ ఎక్కడ ఉంది, అతనిలో ఉంది, కార్ ఇస్తే డ్రైవ్ చేయగలడు. ఏ విధంగా ఆ వ్యక్తిలో నటనకు సంబంధించింది, ఒక రచయిత ఉన్నాడు, రచయిత నవలు రాస్తున్నాడు, ఆ పాత్రలన్నీ ఎక్కడున్నాయి, ఆ రచయితలోనే ఉన్నాయి. రచయితలు ఎలా వస్తున్నాయి, నవలు రాసేటప్పుడు వస్తున్నాయి. అతనిలో ఏ విధంగా అప్రదర్శితంగా ఉన్నాయో ఈ జీవసత్తా, ఆ జీవసత్తా నుంచి ఏర్పడేటువంటి సంకల్పసత్తా, దాని నుంచి ఏర్పడిన రసతన పంచ తన్మాత్రల వ్యవహారం, ఈ జగత్తులు ఇవన్నీ కూడా మౌన రూపంలో అప్రదర్శన రూపంలో ఆత్మయ్యనే ఉన్నాయి. ఆత్మ నిర్విషయమే అయి ఉండి కూడా ఇవన్నీ బయలువెడలు తీస్తుంది. ఇప్పుడు నేను ఒక నటుడు ఒక వేషం వేస్తున్నాడు, ఆ వేషం అతనిలో ఉందా, లేదు. అది ఆ టైంలో వచ్చే ప్రదర్శన మాత్రమే. అతనిలో ఒక ఆ నటనకు సంబంధించిన డైలాగులు ఉన్నాయి అని అనలేంగా. అలాగే ఆత్మ నిర్విషయము నిష్ప్రపంచకము అయినప్పటికీ ఆత్మ నుంచే ఇదంతా కనబడుతోంది, వివర్తం పొందుతోంది. ఇదంతా వీటికి అన్నిటికీ స్వకీయమైనటువంటి సత్తా లేదు. ఈ తన్మాత్రలకు గాని, ఈ లోకాలకు గాని, ఈ జీవసత్తాకు గాని స్వకీయమైనవి లేవు. దే ఆర్ పాసివ్. యాక్టివ్ ఈజ్ ఆత్మసత్తా. ఇవన్నీ పాసివ్ వాయిస్. దే ఆర్ క్రియేటెడ్ ఆర్ షేప్డ్ బై ఆపరేటెడ్ బై సంథింగ్ ఎల్స్. చిత్శక్తి వల్లనే పంచతన్మాత్ర రసరేణువులు ఏర్పడుతుంది. ఇంకొకప్పుడు ఈ పంచతన్మాత్రలు రహితం అయిపోతుంది. కాబట్టి దృశ్య జగత్తుకు కారణం పంచతన్మాత్రలు, పంచతన్మాత్రలు కారణం మాయాశక్తి అన్నారు, కల్పనాశక్తి అన్నారు. కల్పనాశక్తి పరబ్రహ్మం యొక్క ప్రత్యక్ష పరబ్రహ్మం యొక్క సమక్షంలో జరుగుతున్న ఒక చమత్కారం. కాబట్టి పరబ్రహ్మం యొక్క సంకల్పాన్ని, ఉద్దేశాన్ని, స్వభావాన్ని ఆశ్రయించే ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి వీటికి అన్నిటికీ ఈ జగత్తుకి సాక్షాత్కారణం, ఈ జీవుడికి సాక్షాత్కారణం, ఈ సంకల్పానికి సాక్షాత్కారణం, ఈ పంచతన్మాత్రలకు సాక్షాత్కారణం, ఈ దృశ్య జగత్తుకు సాక్షాత్కారణం, ఈ దేహము, దేహంలో ఇంద్రియ వ్యవహారాలు, ఆ ఇంద్రియ వ్యవహారాలు చూస్తున్న దృశ్యానికి సాక్షాత్కారణం ఆత్మయే. ఆత్మయే ఉన్నది ఏకో సత్, ఉన్నదొక ఆత్మయే. మిగతాదంతా కల్పన, ఊహ. ఎవలో ఒక అబ్బాయిని చూశానండి, అబ్బాయితో మాట్లాడుతున్నాను. ఆ అబ్బాయి ఉన్నాడా? నా ఊహ రూపదే ఉన్నాడు. ఊహ ఎవరిది? నాది. కాబట్టి దానికి ఆధారం నేనే. ఊహలో చూడబడే దానికి నేనే ఆధారమైనట్లు ఈ జగత్తాన్ని అనుభవించబడేదంతా కూడా దానికి ఆధారం నా యొక్క కేవల స్వస్వరూప ఆత్మయే, అంతేగాని మరొకరు కాదు. కాబట్టి ఈ జగత్తుకు ప్రత్యక్ష కారణం పంచతన్మాత్రలు అయితే, సాక్షాత్ కారణం మాత్రం పరమాత్మ సత్తయే. నాయన పరమాత్మ అనేది, స్వామి పరమాత్మని గ్రహించడం ఎట్లా అని దానసిద్ధమూర్తి అడుగుతున్నారు. పరమాత్మ హౌ టు ఐడెంటిఫై, వేర్ టు ఐడెంటిఫై, మీరు చెప్పింది నేను చెప్పి చూసి దృష్టిలో పెట్టుకుని. వశిష్ఠ మహర్షి చెప్తున్నారు, రామచంద్ర, పరమాత్మ అనేది అనుభూతితో తెలియబడేదేనయ్యా. నేను చెప్పిన ఇండికేషన్స్ వల్ల నువ్వు దాన్ని పట్టుకోవాలా, పరతత్వాన్ని. పరమాత్మ సత్త అది నీ ఒక్క సొత్తు, ప్రతి ఒక్క శ్రోత యొక్క సొత్తు అయి ఉన్నది. అది అనుభూతి, అనుభూతికి మాత్రమే గ్రహించబడేది. అనుభూతి చేత మాత్రమే కెన్ బి నోన్ ఓన్లీ బై ది నోయర్ హిమ్సెల్ఫ్. నోబడీ కెన్ బ్రింగ్ అండ్ షో అండ్ ఎక్స్ప్లెయిన్. ఇవన్నీ మనం చేసే చర్చకి దానికి హెల్ప్ఫుల్ ఫ్యాక్టర్స్ అవుతుంది. సో నోయర్ హ్యాస్ టు నో బై వర్చ్యూ ఆఫ్ హిజ్ ఓన్ నోయింగ్. పరమాత్మ సత్తాను అనుభూతి, అనుభూతికి మాత్రమే, అంతేగాని ఎవరు చేయించలేదు. అది ఆదిభావం, అంటే భావన కన్నా ముందున్నటువంటిది. భావ నారాయణుడు, ఒక భావన వచ్చిందండి, ఆ భావన కన్నా ముందు ఎవరున్నారండి? ఆ భావించు వాడు ఉన్నాడు. కాబట్టి ఆత్మసత్తా ఆ భావించు వాడు, భావన లేనప్పుడు కూడా ఉన్నటువంటి సత్తా స్వరూపమే ఆత్మసత్తా స్వరూపం. అది అజం. దేహానికి జమ్ అంటారు, దీనికి పుట్టుకుంది. ఈ ఆత్మసత్తాకి అది అది దానికి పుట్టుకలేదు. దేర్ ఇస్ నో స్టార్ట్ ఫర్ దట్. కాబట్టి దేహానికి స్టార్ట్ ఉంది, కానీ దేహికి ఉందండి. కోపానికి స్టార్టింగ్ ఉంది. ఆ కోపము ఎవరిదో అతనికి స్టార్ట్ ఎక్కడండి? కోపంతో స్టార్ట్ అవుతారా, దేహంతో స్టార్ట్ అవుతారా? లేదండి, ముందే ఉన్నాడు. ఎప్పుడున్నాడు? ఆయన్ని ఏం చెప్పాలో తెలియక ఈ ఉన్నాడు లేదు అనేది పాంచభౌతిక దృష్టి వల్ల ఏర్పడుతుంది. కాబట్టి ఆ వినే ఆయనకి పెద్దలు శాస్త్రం ఒక మాట చెప్తుంది, ఆ జమ్ అది జన్మరహితుడయా. చిత్ కేవల చిత్ స్వరూపం, అబ్సల్యూట్ బేర్ ఇంటెలెక్చువల్ ఫ్యాక్టర్. ఆదిశక్తి, మాయాశక్తి. అటువంటి ఆత్మసత్తా అనుత్పన్నం అన్నారు. అంటే ఆత్మ అబ్సల్యూట్ సెల్ఫ్ ఆఫ్ ఎవ్రీబడి, యూజర్ ఆఫ్ ది బాడీ. మా ఫామ్ అనమాట, థింకర్ ప్రేయర్ టు అండ్ డ్యూరింగ్ ఆర్ ఆఫ్టర్ థాట్ కూడా ఏ థింకర్ అయితే ఉన్నాడో అతను ఆత్మసత్తా అన్నాం. ఫీలర్, ఫీలర్ ఫీలింగ్స్ తో స్టార్ట్ కాలా, ఫీలర్ ఫీలింగ్స్ కన్నా ముందే ఉన్నాడు. ఉంటే ఉండి ఫీలింగ్స్ టైంలో కూడా ఉండి ఆఫ్టర్ ది ఎండ్ ఆఫ్ ది ఫీలింగ్స్ కూడా ఉన్నాడు. ఈ కాలానికి కూడా సాక్షి అంటే ఇది, కాలానికి సాక్షి అంటే భావన చేయనప్పుడు, భావనకు ముందే, భావన తర్వాత కూడా ఏ తత్వం అయితే ఉందో అది కాలానికి కూడా సాక్షి. అది ఆత్మసత్త. ఆత్మసత్త ఇండిపెండెంట్ అయ్యా. ఇక ఆకాశ సత్త, ఏజో సత్త, ఇవన్నీ కూడా కల్పనలయ్యా. సో దే ఆర్ డిపెండెంట్ ఆన్ వన్ హూ ఇస్ విజువలైజింగ్. కథలో సంఘటనలు ఉన్నాయి. ఈ కథలోని పాత్ర ఒకనొక పాత్ర ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ ఉందా? లేదు. మరి ఇండిపెండెన్స్ ఎగ్జిస్ట్ ఎవరికి ఉంది? ఆ కథ రాసిన ఆయనకు ఉంది. ఈ హ్యాస్ గాట్ ఇండిపెండెన్స్. మరి ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు? నాటకంలో పాత్ర ఎక్కడ వచ్చేది? అది కల్పన. ఎవరి కల్పన? రచయిత యొక్క కల్పన. అలాగే ఈ జగత్తులో జీవసత్త, భావనాసత్త, సంకల్ప సత్త, దృశ్య సత్త, దీనిలో ఉండే ఆకాశ సత్త, అలాగే ఇందులో ఉండే ప్రాణసత్త, శబ్ద స్పర్శ రూప రసగంధాలు, వీటి యొక్క సత్త, ఇవన్నీ ఆత్మసత్త యొక్క చమత్కారాలు, స్వభావ సిద్ధమైనవి. కానీ ఇవన్నీ ఒరిజినల్ గా ఉన్నవి కావు. జస్ట్ లైక్ నాటకంలో పాత్ర ఒరిజినల్ గా లేదు. ఆ నాటకం రాసే ఆయన రచించాడుగా ఉంటుంది. అందుకని ఆత్మసత్తను ఏమన్నారంటే ఇట్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ ఫ్యాక్టర్, ఇట్ ఈజ్ నాట్ డిపెండెంట్ ఆన్ ఎనీథింగ్. ఆ ప్రతి జీవునికి యొక్క వాస్తవ స్వభావం, స్వభావ సిద్ధ స్వరూపం ఉంది చూసారు, సహజ స్వభావం, సహజ స్వరూపం, అది ఆత్మసత్త. అది మూలాధారం. మూలాధారే హుతవ కళ విస్తృత భూర్భువస్వ. ఆ మూలాధార స్వరూపం నుంచి ఈ జగత్ లోకాలన్నీ బయలువెడుతున్నాయ్యా అని లలిత శాస్త్రంలో చెప్పారు చూడండి. అది మూలాధారం. అంటే అన్ని మిగతాన్నిటికి ఆధారం అయింది అన్నమాట. ఇక ఆకాశదత్త సత్త, తేజోసత్త, ఇవన్నీ కూడా ఆత్మసత్తా చేతనే నిలబడి ఉన్నాయి. అంతేగాని ఆత్మసత్త వీటిపై ఆధారపడలేదు. ఆత్మసత్త ఉంది కాబట్టి ఈ లోకాలు, పంచతన్మాత్రలు, దేహాలు, వ్యవహారాలు ఉన్నాయి. ఏ ఆత్మసత్త ఉండడం చేత జాగృత స్వప్న సుషుప్తులు, ఈ దేహాలు ఉన్నాయో దాన్ని పట్టుకోవాలయా? అది చిరాత్మసత్త. అది తెలుసుకునే వాణ్ణి కల్పించుకుంటోంది, తెలియబడే విషయాలను కల్పించుకుంటోంది, అహం జ్ఞానాన్ని కల్పించుకుంటోంది, అహం భావాన్ని కల్పించుకుంటోంది, పరిణామాన్ని కల్పించుకుంటోంది. అహం భావం నుంచి పరిణామం చమత్కారం, అహం భావం నుంచి బుద్ధి వస్తుంది. బుద్ధి అంటే డెసిషన్ మేకింగ్, థింకర్, థింకర్ వస్తోంది. ఆ థింకర్ లోంచి పంచతన్మాత్రలతో కూడినటువంటి మననం వస్తుంది. ఈ పంచతన్మాత్రల శబ్ద స్పర్శ రూప రసగంధాలతో ఒక రిలేషన్షిప్ ఏర్పడుతుంది, బుద్ధితో ఏర్పడుతుంది. ఆ ఏర్పడేదాన్ని మనస్సు అన్నారు, ఆ అనుభవించబడే దాన్ని జగత్తు అన్నారు. కాబట్టి ఈ కనపడే జగత్తుకు బీజము స్వస్వరూప చిదాకాశమేనయ్యా. ఐఆమ్ బికమింగ్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ బీయింగ్ సీన్ అన్నదే స్వప్నంలో ఏ విధంగా సత్యమై ఉన్నదో జాగృతిలో కూడా అదే సత్యమయ్యా. ఈ జగత్ అవడేది చిదాకాశము యొక్క భావన మాత్రంగా అంకురిస్తోంది, భావన మాత్రంగా వర్ధిల్లుతోంది, భావన మాత్రంగా విరాజిల్లుతోంది. కాబట్టి నా భావన వైభవమే ఈ దృశ్యము అనేటువంటి అండర్స్టాండింగ్ రావాలయ్యా జీవుడు. అది ఆత్మజ్ఞానం. అంటే నా యొక్క భావన చమత్కారమే ఈ దృశ్యముగా నా చేత కల్పించబడి నా చేత అనుభవించబడుతోంది. అంటే నేనే సుఖదుఖ సీన్లు కల్పించుకుని నేనే సుఖదుఖాలు అనుభవిస్తున్నా. ఎందుకంటే సార్, ప్రియ శ్రోతలారా, ఎవరైనా ఒకదాన్ని ఇది దుఃఖమైనది అన అని నిర్వచించుకోకపోతే అది దుఃఖంగా రాదండి. నిర్వచించుకోవడం అంటే భావన చేయకపోతే, మా ఆవిడ నీ మాట అన్నప్పుడు నాకు దుఃఖం వస్తుంది అని నిర్వచన చేయకపోతే ఆ మాట అన్నప్పుడు దుఃఖమే రాదు. మా ఆయన నన్ను ఇట్లా అంటున్నారు అనేది నాకు ఇది దుఃఖం కదా అని కల్పన చేసుకోకపోతే ఆ జీవుడికి అది దుఃఖమే కాదు, ఊరికే సంఘటన. అది పూర్వకాలం చెప్తుంటారే, ఒక ఆయన వెళ్తూ ఉన్నట్ట, వెళ్తూ ఉంటే వాళ్ళ వాళ్ళ స్నేహితులు అతన్ని చాలా బాధించారు, అవమానించారు. షీ, నాకు కర్మ పట్టిందా, ఇంత అవమానం, నన్ను పట్టుకుని ఇంత మాట్లాడారా, నేను అప్పు తీర్చలేదని నువ్వు చెత్తవి, నీ ముఖమే చూడకూడదు, నువ్వు మనిషివే కాదు, పందివి, కుక్కవి, మేకవి, నా ప్రియ స్నేహితుడు ఇంత తిట్లు తిడతాడా రోడ్డు మీద పెట్టుకుని అందరూ వింటూ ఉండగా అని బాధపడుతూ వెళ్తున్నట్ట. వెళ్తూ ఉంటే అతనికి ఓ తాడి చెట్టు కనిపించింది. ఆ తాడి చెట్టు మీద పైన ఆకు ఆకు ఇచ్చిట్ట కదిలిందట. వెంటనే ఓ తాటి చెట్ట, ఓ తాటి ఆక, నా స్నేహితులు నా వాళ్ళు కాబట్టి వాళ్ళందరూ నేను బాధపడలా, నువ్వు కూడా నన్ను నువ్వు పనికిరాని వడివి అని తలకాయ తిప్పుతున్నావు కదా, నాకు చాలా బాధ వేసింది అని ఒక గొడవలు తీసుకొచ్చి ఆ చెట్టు కొట్టడం ప్రారంభించాడు. ఆ తాడి ఆకు యొక్క కదలిక ఇతను అర్థం చేస్తున్నది ఏంటంటే తనను అవమానిస్తున్నది అని. ఈ ప్రపంచంలో అనుభూతులు కూడా ఇటువంటివే, స్వకీయ కల్పనలే అని. ఏమండి, స్వప్నంలో ఒక ఇష్టమైన వాళ్ళని చూస్తాం, అయిష్టమైన వాళ్ళని చూస్తాం, భయాన్ని చూస్తాం, భూతాన్ని చూస్తాం, దయ్యాన్ని చూస్తాం, అవన్నీ ఎవరు కల్పించారండి? స్వప్న ఎవరిదో అతనే కల్పించుకున్నాడు, అందుకని ఎవరో వచ్చి కల్పించలేదు కదా. ఈ జాగ్రత్త కూడా స్వకీయ కల్పనే అని శాస్త్రం నిరూపిస్తోంది. స్వప్నం స్వకీయ కల్పనే అని ప్రతివాడికి తెలుసు. అటువంటి విశుద్ధ చైతన్యం ఉంది చూశారు. ఆత్మసత్తా ప్రతి జీవుడి స్వస్వరూపము, సహజ స్వభావం అయినటువంటి ఆత్మసత్తా. జగత్తు సహజ స్వభావం కాదండి, అది భావనా స్వరూపం. జన్మలు, కర్మలు, సంబంధాలు, దుఃఖాలు, సుఖాలు ఇవన్నీ కూడా భావన చమత్కారమే కాని సహజ స్వభావం కాదు. ప్రతి జీవుని యొక్క సహజ స్వభావం విశుద్ధ చైతన్యం. అది జగత్ అనబడే దృశ్యానికి అతీతం, పంచ తన్మాత్రలకు అతీతం, జన్మ కర్మలకి అతీతం, అసంగతం కూడా. ఈ స్థూల జగత్తుగా కనిపిస్తోంది కదా రామచంద్ర, ఈ స్థూల జగత్తుకు బీజం తన్మాత్రలు. తన్మాత్ర పంచ తన్మాత్రలు అంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు. ఏ లోకానికి అన్నా పడు, స్వగలోకంలో వెళ్ళండి, ఈ ఐదే ఉండేది. ఏ లోకానికి అయినా వెళ్ళండి, ఈ తన్మాత్రలే ఉండేది. అయితే ఈ తన్మాత్రలకు అంటే స్థూల జగత్తుకి బీజం ఏంటి? తన్మాత్రలు, పంచతన్మాత్రలు, శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు. వాటికి తన బీజం ఏంటి? అవ్యయము, అక్షయము, అవు ఆత్మ చైతన్యమేనయ్యా. కాబట్టి ఆత్మ చైతన్యమే ఇదంతా తన కొరకై, తన సరదా కొరకై కల్పించుకుని ఆస్వాదిస్తుంది. ఇంతకు మించి ఇక్కడ ఇంకా వేరే ఏమీ లేదు. ఆత్మ తత్వము తప్పితే మరొక వస్తువే లేదయ్యా. మిగతా వాడికి స్వకీయమైన ఉనికియే లేదు. సుఖ దుఃఖాలు కూడా స్వకీయమైన ఉనికి లేదు. కాబట్టి దృశ్యము ఈజ్ ఈక్వల్ టు ఆత్మస డిఫినేషన్ ఇస్తున్నాం అనమాట. దృశ్యము లేక జగత్ అనగా ఆత్మసత్తా యొక్క స్వసామర్థ్యానికి సంబంధించిన భావన కల్పనయే. అంతకుమించి ఇంకేమి లేదు. ఆత్మసత్తా భావాతీతం, అనుభవించబడేది, చూడబడేది భావ పరిమితం, భావ అంతర్గతం. కాబట్టి ఇదంతా కల్పనయే, కల్పించుతున్నది ఆత్మసత్తయే. అటువంటి ఆత్మసత్తా నిష్క్రియం, నిర్వికల్పం, చైతన్యం, తదితరమంతా ఒక స్వప్న సదృశ్యమే అని చెప్తూ వశిష్ఠ మహర్షి ఆత్మసత్తా అది కదా, ఆత్మసత్తా నేను కదా, మిగతాదంతా కల్పన కదా అని గమనించండి శ్రోతలారా అని చెప్తూ, ఇప్పుడు ఈ జగత్తు వాస్తవానికి ఉన్నదా లేదా అనే విషయానికి వస్తున్నారు. ఓ రామచంద్ర, ఈ ఆకాశ సత్తా, తేజో సత్తా, తమస్సు, శబ్దస్పర్శ, రోస్పరసుగంధాలకు సంబంధించిన వ్యవహారాలు, దృశ్యము, ఇవన్నీ కూడా అవన్నీ తమంతట తాము ఉత్పన్నమైనవి కావు, తాముగా ఉత్పన్నమైనవి కావు. కళలో కనిపించేది మనిషి తనంతటం ఎక్కడో ప్రొడ్యూస్ అయ్యి వచ్చాడండి కళ్ళలోకి, కాదు కదా. ఏ విధంగా కళలో కనిపించిన ఒక గృహానికో ఒక మనిషికో స్వకీయమైనటువంటి ఉత్పత్తి లేదు. ఈ దృశ్య జగత్తుకి స్వకీయమైనటువంటి ఉత్పత్తి లేదు, తమకు తాముగా ఉత్పన్నమైనవి కావు. ఇవన్నీ కూడా చిదాత్మ పరబ్రహ్మం యొక్క సత్తపై ఆధారపడి ఉన్నాయి. వీటికి వీటికి స్వతంత్రమైనటువంటి ప్రతిపత్తి లేదు అని అనుకున్నాం కదా, మరొకసారి అనుకుంటున్నాం. ఈ చిదాత్మయే తెలియపరుచున్నటువంటి సర్వ విషయాల యొక్క కల్పనను చేసుకుని తెలుసుకునేవాడు నోయర్ రూపంలో కల్పనను కొనసాగిస్తూ జీవభావమును, అహం జ్ఞానమును కల్పించుకుని ఆస్వాదిస్తోందయ్యా. అహంభావం వల్ల బుద్ధి వికసిస్తోంది, బుద్ధి వల్ల శబ్దము మొదలైన తన్మాత్రలతో కూడినటువంటి మనస్సు, మనన ధర్మం కలిగినటువంటి మనస్సు, ఆ మనస్సు తన్మాత్రలు కలిపి ఈ మహాభూతములతో కూడి ఈ పాంచభౌతిక జగత్ అంతా ఎదుర్కొన్న అనుభవం అవడానికి కారణమవుతుందయ్యా. ఈ విధంగా జగత్తుకు బీజము, స్థానము ఇదంతా యత సర్వాణి భూతాని ప్రతిభాంతి స్థితాని చా అని మనం మొట్టమొదట మంగళాశాసనం చెప్పుకున్నట్టు ఈ జగత్తంతా ఆత్మసత్తా యొక్క భావనా చమత్కారమే. ఆత్మసత్తాలో వీటన్ని దృశ్యం యొక్క బీజం ఆత్మసత్తా చిరాకాశమే, ఆత్మసత్తాయే. అయితే మామూలు చెట్లు లాగా ఏదో పాదు నీరు వెలుతురు అవసరం లేదు దీనికి. ఈ జగత్ బీజం భావన మాత్రం చేత దానంతర అదే ఆత్మయందు అంకురిస్తోంది, ఆత్మయందు విరాజిల్లుతోంది, ఆత్మయందు లయమవుతోంది. ఆత్మ సత్యమై ఇది భావన మాత్రమై ఊహ మాత్రమై ఏర్పడుతుంది. అంటే ఆత్మసత్తా ఒక జీవుడు కళను కల్పించుకున్నట్టుగా ఆత్మసత్తా ఈ భూమి ఆకాశము మొదలైన వాటితో కూడినటువంటి పదార్థ చమత్కారాలంతా సృష్టించుకుంటోంది. దీని ఉత్పత్తి ఆత్మయంది, ఆత్మచేతనే. ఇది ఉత్పత్తి ప్రకటన యొక్క సారం, మనం ముందు ముందు నిరూపించుకోబోతున్నాం కూడా. అటువంటి విశుద్ధ చైతన్యం ఈ జగత్ అనే విషయానికి సాక్షి అయి ఉన్నది. పరతత్వ పరం అంటే ఆవల ఉన్నది, పరతత్వమై ఉన్నది. స్వప్నానికి ఏ విధంగా స్వప్న ద్రష్ట కేవల సాక్షి అయి అతీతుడై పరమై ఉన్నాడో, ఈ జగత్ అనే స్వప్నానికి కూడా దీని దర్శనం చేసే ఎక్స్పీరియన్సరు సాక్షి అయి పరమై అతీతమై ఉన్నాడు, ఆవలున్నాడు. అతనే అది, దీన్నే పరతత్వ జ్ఞానం. ఎవరైనా కలగనేవాడు కళలోని విషయాలకి అటాచ్ అవుతాడయా? ఒకవేళ అటాచ్ అయితే కళతో అతను ఎండవాలి కదా. అలాగే ఈ జాగృతి చూసేటువంటి ఈ జీవసత్తా కూడా, ఈ జీవుడు అనబడేవాడు కూడా, లేక నువ్వు నేనైనా సరే, మనము చూడబడే మన చేత చూడబడే దాంతో మనం బతులం అవటానికి వీల్లేదు. ఎందుకని మన స్వరూపం సర్వదా అసంగమము అతీతము, ఇట్ ఈస్ నాన్ అటాచ్డ్ అండ్ బియాండ్. ఎప్పుడైనా సినిమా చూసేవాడు సినిమాకు సాక్షి ఉంటాడు కానీ, సినిమాలో పాత్ర అవుడు కదా. నాటకం చూసేవాడు నాటకంలో పాత్ర అవుతాడు కానీ, నాటక సాక్షి అవుతాడు కానీ, నాటక వినోద అవుతాడు కానీ, నాటకంలో దుఃఖాలు అసమిల్ అవుతాయ్యా. అలాగే ఈ జగత్ అనే నాటకానికి ప్రతి జీవుడి యొక్క ఆత్మసత్తా సాక్షియే గాని, ఈ జగత్ సందర్భాలతో బద్ధం అయ్యేది కాదయ్యా. కాబట్టి నిష్క్రియ నిర్వికల్ప చైతన్యంలో స్వల్ప కల్ప స్వప్న కల్పన లాగా, ఒక డ్రీమ్ లాగా ఈ జగత్తు అవస్థితమై ఉన్నదని, ఈ జగత్తు ఆత్మకు అనన్యమని గ్రహించిన వాడివై ఈ జగత్తును దర్శించవయ్యా. రాఘవ, నేను నీవు అతడు అది ఇది మొదలుగాగల ఈ సమస్తము ఆ అద్వితీయ చైతన్యం యొక్క ప్రత్యక్ష రూపమేనయ్యా. అటువంటి ఆత్మసత్తాకు వేరుగా ఈ మూడు లోకాల్లో ఎప్పుడు ఏది లేనే లేదయ్యా. ఈ జగత్ అనబడేది చైతన్యం నందు ఏర్పడినటువంటి ఊహా కల్పన వంటిది అని మనం నిర్వచించాం కదా. మరి కల్పన చేత మాత్రమే వర్ధిల్లేది సత్యం ఎలా అవుతుందయ్యా? ఓ రామచంద్ర, ఈ సృష్టి ఆదిగా ఈ వ్యవహారం అంతా మేము ఎంతో తీవ్రంగా పరిశీలించామయ్యా. ఈ పంచతన్మాత్రం శబ్దస్పర్శ రూప రస గంధ విశ్వము, అటువంటి శబ్దస్పర్శ రూప రసగంధాల నుంచి ఉద్భవిస్తున్నటువంటి జగత్తు, దృశ్య జగత్తు, ఇదంతా బ్రహ్మ చైతన్యము నుండే, బ్రహ్మ చైతన్యము చేతనే బ్రహ్మ చైతన్యమునకు అద్వితీయమై వికసిస్తోందయ్యా. ఇది మేము కనిపెట్టినది, ఇదే అద్వైత సిద్ధాంతం. బ్రహ్మమే ఈ జగత్తు యొక్క కారణము, కార్యము, జగత్ యొక్క మూల పదార్థం కూడా. చూసావారామా, ఇక్కడ జగత్తుకు కార్యము కారణము రెండు బ్రహ్మమేనయ్యా. కనుక మేము అసలు జగత్ అనేది అనేటువంటి పదార్థం, మరొక పదార్థం ఎప్పుడు ఉత్పన్నమే అయి ఉండలేదు అని నిర్ద్వందంగా లోకంలో ప్రకటిస్తున్నాం. ఒక ఆయన కళలో నాకు ఇల్లు కనబడిందండి, ఆ ఇల్లు ఎలా, నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను, ఇలాగో మడికి వచ్చింది, ఆ ఇల్లు ఎలా తయారైందండి అంటే, స్వప్నంలో కనిపించిన ఇల్లు వాస్తవంగా లేదయ్యా అని ఏ విధంగా చెప్తామో. ఈ జగత్తు అనే పరే పదార్థం ఆత్మకు వేరుగా ఏ క్షణమందు లేదు, ఆత్మయే జగద్ రూపంగా భావన చేత అనుభూతమవుతోంది అని మేము సిద్ధాంతీకరిస్తున్నాం ఆయన. కాదు ఎవరైనా ఏ జన్మించుని లేదండి, ఈ జగత్ అనబడేది బలాని పురాణం ప్రకారం ఇన్ని సంవత్సరాల క్రితం జన్మించింది కదా అంటారేమో. పంచతన్మాత్రల కలయికే కదా ఈ జగత్తు, ఇప్పుడు ఈ పంచతన్మాత్రలు ఆత్మ యొక్క భావనా రూపమే కదా. మరి జగత్ అంటే భౌతిక పదార్థాలు ఈ ఎప్పుడు పుట్టినాయి అని కొన్ని ఈ సంవత్సరాలు అని మనం ఏమన్నా మాట్లాడచ్చేమో కాని ఈ అనుభవించువాడు ది ఎక్స్పీరియన్సర్ అతను ఎక్కడి నుంచి వచ్చాడు, ఏ కాలపరిమితితో అతను ప్రారంభించాడు, చూడబడే ఈ జగత్తుకి ఓ ఇన్నేళ్ల క్రితం ఇన్ని యుగాల క్రితం పుట్టింది అనొచ్చు. కానీ చూచువాడు ద ఎక్స్పీరియన్సర్ అతనికి ఏ కాల నియతి ప్రకారం బలప్పుడు స్టార్ట్ అయ్యాడని శాస్త్రం చెప్పగలదు. కాబట్టి ఈ జగత్తుకి ఇంతకాలము అనేది అది రిలేటివ్ టెక్స్టే గాని వాస్తవానికి ఇది స్వస్వరూప చైతన్యం ఆత్మ చైతన్యమే ఆత్మసత్తాయే అయి ఉన్నది అని మేము దీనిని గమనించి మేము కంక్లూడ్ చేస్తున్నామయ్యా. అనేకులు ఈ యొక్క నిర్వచనాన్ని చెప్పి దాన్ని శాస్త్రీయంగా ఆధ్యాత్మ శాస్త్రంగా ప్రవచనం చేయడం జరిగింది. వారి యొక్క ప్రవచన విశేషాలే మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఈ విధంగా ఇంద్రియ ఆసక్తులను అనుసరించి అనుభవం అయినటువంటి జగత్తుకు నిర్వచించి నిర్దేశించి ఇది ఇంతకాలం క్రితం స్టార్ట్ అయింది అని అంటే ఆ ఇంద్రియములను ఉపయోగించేవాడు ఎప్పుడు స్టార్ట్ అయ్యాడు అనేది ఎలా డిఫైన్ చేయాలి అనేది గమనించాలని మనం ఒకసారి గుర్తు చేస్తూ మరికొన్ని విషయాలు ఈ మనం ఈ యొక్క లీలోపాఖ్యానం ప్రారంభం అయ్యే ముందు యాజ్ ఏ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ వస్తున్నాయనమాట. ఇది ఆకాశ ఆఖ్యాయికతకు పోస్ట్ డిస్కషన్ అనమాట. ఇది ఈ జగత్తు వాస్తవానికి లేదు అని నిరూపిస్తూ మరికొన్ని విశేషాలు చెప్పబోతున్నారు. అది మనం మున్ముందు చెప్పుకోబోతున్నాం. ఇదంతా చక్కగా మీరందరూ వింటున్నందుకు పరమాత్మ ఆనంద స్వరూపుల మమాత్మ స్వరూపులైన మీ అందరికీ మరొకసారి నమస్కరిస్తూ ఆ దివ్యమైనటువంటి పరమాత్మ వెంకటేశ్వర స్వామి యొక్క కరుణాకటాక్ష వీక్షణ మీ అందరిపై ప్రసరించుగాక, లోకములు కళ్యాణ స్వరూపముగాక, కాలే వర్షతు పర్తిన్యే పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభలభితో బ్రాహ్మణా సంతు నిర్భయా లోకా సమస్త సుఖినో భవంతు. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు.